చనిపో. దేహము నేనన్న తలంపు పుట్టినప్పుడు పుట్టావు. అంటే మళ్ళీ ఆ దేహము నేనన్న తలంపు చనిపోయినప్పుడు నువ్వు చనిపోతే అప్పటి వరకు నీకు చావులేదు అను శరీర. ఒక ఇంట్లో ఆ గదిలో నుంచి ఈ గదిలోకి, ఈ గదిలో నుంచి ఆ గదిలోకి మారినట్టు ఈ జీవుడి శరీరాలు మారుస్తూ ఉంటాడు. ఇది ఒక అడవి. అంటే ఇది ఒక అడవి. మానవుడి యొక్క భౌతిక జీవితం కన్నా, అంటే శారీరకంగా బతకడం కన్నా, అంటే శారీరకంగా ఏదైనా మించింది ఏదైనా ఉన్నదా? అంటే ఫిజికల్ లైఫ్ కంటే, అంటే ఫిజికల్ లైఫ్ కంటే మించింది ఏమైనా ఉన్నదా? ఫిజికల్ లైఫ్ కంట మించినది ఏదైనా ఉంటే అది నేను ఎలా అనుభవించాలి? నాకు అనుభవంలో ఒక రావాలి కదా. అంటే అది ఎలా అనుభవించాలని నా ప్రశ్న. అంటే అని అడిగాడు. ఎవడు అడిగాడు? బ్రంటన్ అడిగాడు. నా చుట్టూరు మహర్షి శిష్యులు కొంతమంది కూర్చున్నారు. అంటే నా చుట్టూరు మహర్షి గారి శిష్యులు కొంతమంది కూర్చున్నారు. నేను ఈ ప్రశ్న అడిగాక అందరూ నన్ను ఒక మొక్క చూడటం మొదలుపెట్టారు. నేను ఈ ప్రశ్న అడిగాక అంటే అందరూ నా ముఖం వంక చూస్తున్నారేంటి? నేను ఈ ప్రశ్న అడిగాక అందరూ నా ముఖం వంక చూస్తున్నారు. నేను ఏమైనా అనుచితంగా మాట్లాడాను, మర్యాదగానే మాట్లాడాను కదా. నేను ఏమైనా మర్యాద లేకుండా మాట్లాడాను, అనుచితంగా మాట్లాడలేదు కదా. నేను అనుచితంగా మాట్లాడలేదు, మొరటుగా మాట్లాడలేదు. అంటే కల్చర్ ఉంది, సివిలైజేషన్ ఉంది, సభ్యత మర్చిపోయి, సంస్కృతి మర్చిపోయి మాట్లాడలేదు నేను. అంటే సభ్యతగానే ఉన్నాను నేను. అంటే మొరటుగా మాట్లాడలేదు. ఇది నాకు అనుభవం లేని సిద్ధాంతాలు, ఈ మాటలు, ఈ తెలివిచాటలు, ఈ తార్కిక బుద్ధి, ఇవన్నీ నాకెందుకు? భగవాన్ నా పలుకునే, అంటే నా పలుకుల్ని పెద్ద పట్టించుకున్నట్టే కనపడరు. అంటే నా మాటలు వింటున్నారు అంటే అంత సీరియస్ గా తీసుకోవటం లేదు. నా మాటలు వింటున్నారు అంటే అంత సీరియస్ గా తీసుకోవటం లేదు. నా మాటలు వినే అంటే నన్ను సీరియస్ గా తీసుకోకుండా అర్థం చేసుకుంటున్నారు. నా మాటలు వింటున్నారు అంటే సీరియస్ గా తీసుకోవటం లేదు. ఏదో చిన్నపిల్లల మాటల కింద తీసుకుంటున్నారు అంటే, కానీ నన్ను అర్థం చేసుకుంటున్నారు. అంటే నన్ను అర్థం చేసుకుంటున్నారు. నన్ను అర్థం చేసుకుంటున్నారన్న సంగతి నాకు తెలిసింది. నన్ను అర్థం చేసుకుంటున్నారని నాకు తెలిసింది. మన ఈ కెప్టెన్ సార్ మౌనంగా ఉన్నారు. అంటే అర్థం చేసుకున్నారు కానీ మౌనంగా ఉన్నారు. ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. అంటే ఏదో ఆలోచిస్తున్నట్టుగా మనిషి కనిపిస్తున్నాడు. ముఖం చూస్తే అలా కనిపిస్తుంది, ఏదో ఆలోచిస్తున్నాడు. నా నోరు ఊరుకోవటం లేదు. నా నోరు ఏదో మాట్లాడేస్తుంది, ఊరుకోమంటే ఊరుకోవటం లేదు. నా నోరు ఊరుకోవటం ఏదో మాట్లాడేస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఇలా అన్నాను, మళ్ళీ మరొకసారి ఇలా అన్నాను. పాశ్చాత్య మా దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు చాలా మేధావంతులు, అంటే చాలా తెలివి గలవాళ్ళు. మా దేశాల్లో ఉన్న చాలా తెలివి గలవాళ్ళు. వారి తెలివితేటలకు నా జోహార్లు, వారి తెలివితేటలకు నా జోహార్లు. కానీ జీవితం వెనుక కదా, అంటే జీవితానికి వెనక భాగంలో మొట్టమొదటి చెప్పాను చూడు, ఈశ్వరుడు ప్రపంచ సృష్టికి, పంచభూతాలకి, జీవకోటికి, ఆధారంగా ఉండి అంతర్యామగా ఉన్నాడు ఈశ్వరుడే అని మొట్టమొదటి చెప్పాను కదా నేను. ఈశావాస్య ఉపనిషత్తు ఉంది ఏంటి ఈ వాక్యం ఎక్కడ ఉంది? ఈశావాస్య ఉపనిషత్తు అంటే జీవితం వెలుపురాయి, జీవితం లోపల భాగంలో ఏంటి జీవితానికి అంతర్యామగా ఆధారంగా ఉన్న ఈశ్వరుడు తత్వం, ఈశ్వర తత్వం అది ఒక నిగూఢ సత్యం. అంటే సత్యమే ఏంటది? నిగూఢ సత్యం. మా పాశ్చాత్య మేధావి కూడా ఆ చూపించలేకపోతున్నారేంటి? ఈ జీవకోటికి పంచభూతాలకి ఆధారంగా, సృష్టికి ఆధారంగా, అంతర్యామగా ఉన్న నగ్న సత్యాన్ని మాకు మా దేశాల్లో ఉన్న తెలియగల వాళ్ళు మాకు చూపించలేకపోతున్నారేంటి? ఎవరి ప్రశ్న ఏంటిది? ఇది ప్రశ్న. అవి మీ దేశంలో చూపించగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారని అది నేను చెప్పుకుంటా అంటే విన్నాను. మీ దేశంలో చూపించగలిగిన వాళ్ళు కొంతమంది అలా ఉన్నారని అది చెప్పుకుంటా అంటే అలా విన్నాను నేను. నేను విన్నది నిజమా అబద్ధమా? నేను విన్నది ఏంటి? సత్యమా అసత్యమా? నేను చేయని విన్నది సత్యమా అసత్యమా? ఒకవేళ లోపల హృదయంలో ఏదో ఒక సత్యం ఉంటే, జ్ఞానం ఉంటే అంటే దాన్ని నేను పొందటానికి, దాన్ని నేను అనుభవంలోకి తెచ్చుకోవడానికి మీరు మాకు ఏమన్నా సహాయం చేయగలరా? బొట్టి మాటలేనా ఏమైనా సహాయం చేస్తారా? ఏదో ఉందే ఉందని చెబితే సరిపడుతుందా? అదేదో మాకు అనుభవంలోకి తీసుకురావడానికి మీరు ఏమైనా సహాయం చేయగలరా? మీరు సహాయం చేయగలరా? లేకపోతే ఈ వెతుకులాట ఊరికే ఏమి లేని చోట వెతకటం ఎండమామలు. ఎండమామలు అంటే నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తే తీరు అక్కడికి వెళ్తే నీళ్ళు ఉండవు. అలా అటువంటి వెతుకుదాట అనేది అసలు లోపల ఏమైనా ఉందా? ఒక కాల ఉంటే ఏమైనా చూపించగలరా మాకు? మీ దేశంలో అలా చూపించగల వాళ్ళు ఉన్నారని విన్నానే, ఏమైనా చూపించగలరా మీరు అని బ్రంటను మాట్లాడుతున్నాడు. ఏంటి బ్రంటను మాట్లాడుతున్నాడు? నేను ఏ సబ్జెక్ట్ మీద అయితే మాట్లాడుతున్నానో ఏంటి దాని సారం దగ్గరికి ఇప్పుడు చేరుకుంటున్నాను. ఎవడు బ్రంటను అన్నాడు. నేను మహర్షి వంక చూస్తున్నాను. ఏంటి ఏంటి వాళ్ళు సమాధానం చెబుతారని, వారు సమాధానం చెబుతారని ఆయన వంక నేను చూస్తున్నాను. ఆయన సమాధానం చెబుతారని ఆయన నా వైపు చూస్తున్నారు. ఏంటి ఆలోచన లేకుండా చూడలేదు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి పట్టించుకుంటున్నారు అనిపిస్తుంది. నా గురించి ఆయన కూడా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. అంత పట్టించుకోకుండా లేడు అనిపిస్తుంది. అంటే ఆయన ముఖంక చూస్తాడు నా గురించి ఆలోచిస్తున్నాడని, అది పట్టించుకుంటున్నాడని. అంటే నేను చెప్పిన మాటలు పట్టించుకుంటున్నాడని అనిపిస్తుంది నాకు, అలా అనిపిస్తుంది. ఆయన నా వైపు చూస్తున్నారు. అంటే ఆయన నా వైపు చూస్తున్నారు. ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నాడా? నేను ఏదైనా ప్రేషణల గురించి ఆలోచిస్తున్నాడా? ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఏంటి నేను ఏదైనా ప్రేషణ గురించి ఆలోచిస్తున్నాడా? ఆయనకి నాకు 10 నిమిషాలు సైలెన్స్ మిగిలిపోయింది. మాటలు లేవు ఇద్దరికి. ఏంటి నేను మాట్లాడటం లేదు, ఆయన మాట్లాడటం లేదు. మాటలు ఆగిపోయినాయి. ఏంటి మాటలు ఆగిపోయినాయి, సైలెన్స్లోకి వచ్చింది. ఏంటి 10 నిమిషాలు మాటలు లేవు. ఎన్ని నిమిషాలు? 10 నిమిషాలు మాట్లాడవు. 10 నిమిషాలు మాట్లాడవు. అంత సైలెన్స్ అయిపోయింది. ఏంటి అంత సైలెన్స్ అయినా? నేను నోరు ఓపెన్ చేయలేదు. ఏంటి నేను నోరు ఓపెన్ చేయలేదు. ఆయన నెమ్మదిగా నోరు ఓపెన్ చేశాడు. ఆయన నెమ్మదిగా సులువుగా ఓపెన్ చేశాడు. పెదవులు కొంచెం కదిపాడు. అంటే సులువుగా ఆయన లిప్స్టిక్ కదిపాడు. లిప్స్టిక్ కదిపాడు చిరాగ్గా లేడు. ఏంటి అంటే సౌమ్యంగానే మాట్లాడుతున్నాడు. అంటే మాటలు చిరాగ్గా లేవు. అంటే మాటలు సౌమ్యంగానే మాట్లాడుతున్నాడు. మాట సౌమ్యంగానే ఉంది, చిరాగ్గా లేడు. అంటే చిరాగ్గా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను అనే మాటతా ఆసార్లు ఉపయోగించవే. నువ్వు మాట్లాడేటప్పుడు నేను అనే మాట చాలాసార్లు ఉపయోగించావు శబ్దాన్న. ఆ నేను తెలుసుకోవాలని అంటున్నావు నువ్వు. అంటే నువ్వు చెప్పి నేనే తెలుసుకోవాలని నేనని నువ్వే అంటున్నావు. ఆ నేనని తెలుసుకోవాలని నువ్వు అంటున్నావు. ఆ నేనని తెలుసుకోవాలని ఆ నేను చెప్పి నేను ఎవరు నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పి నేను అంటే ఎవరు నువ్వు? అది నేను అంటున్నావు కదా, నేను ఎవరో చెప్పగలవా? ఇప్పటి వరకు తమిళంలో మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పటి వరకు అయినా తమిళంలో మాట్లాడుతున్నాడు. ఇంకా తమిళం మానేసి ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. తమిళం మానేసి ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను చల్లబోయాను. ఏంటి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడని? ఈయనకి ఇంగ్లీష్ రాదు కదా మాట్లాడేస్తున్నాడు, నేను చల్లబోయాను. నేను ఆయన స్పీచ్లెస్. అంటే నేను ఏంటి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఏంటి అని చల్లబోయాను. నేను చల్లబోయాను, నేను చల్లబోయాను. ఏంటి తమిళం మానేసి ఇంగ్లీష్ మాట్లాడటం మాట్లాడుతున్నాడు అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మీ ప్రశ్న నాకు అర్థం కావటం లేదు. అంటే నేను తెలుసుకోవాలంటున్నావు కదా, ఆ నేననేది ఎవరో చెప్పగలమన్నది ఇంగ్లీష్లో అన్నారు. అంటే ఇంగ్లీష్ అంటే మీ ప్రశ్న నాకు అర్థం కావటం లేదని అన్నాను. మీ ప్రశ్న నాకు అర్థం కావటం లేదు అన్నాను. అర్థం కావటం లేదా? అర్థం కాకపోతే ప్రశ్న మరొకసారి ఆలోచించాలి. ఈ పిల్లలకు ఉపయోగపడుతుంది ఈ మాట. మీరు ప్రశ్న పేపర్లో ప్రశ్న ఇస్తారనుకోండి, మొదటిసారి చదివినప్పుడు ప్రశ్న అర్థం అవదు. అంటే 2-3 సార్లు చదవాలి. అంటే 2-3 సార్లు చదివితే దాని అర్థం ఆ ప్రశ్నలోనే ఉంటుంది. అంటే అర్థం ఎక్కడికి దాయి అంటున్నాడు. నేను అప్పుడు అర్థం కావటం లేదా? ఆ ప్రశ్న గురించి నేను అడిగిన ప్రశ్న గురించి మరొకసారి ఆలోచించి అర్థం అవుతుంది, మరొకసారి ఆలోచించు అన్నాడు. నేను ఆలోచించాను. ఏంటి ఆయన ఆలోచించమంటున్నాడు కాబట్టి నేను ఆలోచించాను. ఏదో ఒక ఆలోచన నాకు తట్టింది, ఒక ఆలోచన నాకు తట్టింది. నా పేరు చెప్పాను. ఏంటి నువ్వు ఎవరంటే ఏం చెప్పారు? ఏంటి అంటే మీరు ఇక్కడ తేడా వచ్చింది ఇద్దరికైనా. తేడా ఏంటంటే నేనంటే నువ్వు నేనని చెప్పాను. నేను ఎవరన్నా భగవాన్ అడిగింది. అంటే వాడే ఆ పేరు చెబుతున్నాడు. నా పేరు పాల బ్రంటన్నాను. అంటే నువ్వు ఎవడు అంటే నాకు బ్రంటన్ అని చెబుతున్నాడు. ఆడి శరీరానికి పేరు అది. అంటే శరీరానికి పేరు ఆడి పేరు అడిగితే పేరు చెప్పవచ్చు. అంటే ఆడి పేరు అడి నీ పేరు ఏం పేరు వాటి చెవరు నేమని అడగట్లేదు. పేరు అడగట్లేదు చెడు. నువ్వు నేను అంటున్నావు కదా మాట్లాడేటప్పుడు, ఆ నేను నేనని చెప్పి ఆ నేను ఎవరని అడిగి అడిగిన ప్రశ్న ఎవరు భగవాన్ అడిగింది. ఆడేం చేస్తున్నాడు, వాడి పేరు చెబుతున్నాడు. ఏంటి ఆడి పేరు ఎప్పుడు చెప్పాలి? వాడి ఎవరు నేమని అడిగితే ఆడి పేరు చెప్పాలి. అది కాదు ఊహి తీసుకుని నువ్వు నేను నేను అంటున్నా, ఆ నేనని చెప్పే నేను ఎవడని ప్రశ్న. ఊయామాయన కాదు, ఏంటి ఊహి చేస్తాయి. ఏంటి ఊహి చేస్తాయి? వాడు ఇప్పుడు నేననేది అయితే చెబుతున్నావో దాని గురించి నీకు ఏమన్నా తెలుసా? ఎవరు అడుగుతున్నారు? నా శరీరం గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నా శరీరం గురించి నాకు తెలియదా? చిన్నప్పటి నుంచి శరీరం నాకు కూడా ఉంటుంది కదా. హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ వచ్చేస్తుంది, అమెరికా వెళితే అమెరికా వచ్చేస్తుంది కదా. శరీరం చనిపోయినప్పుడు ఆగిపోతుంది, ఏంటి ఏదో కూడా వచ్చేస్తుంది. అది కూడా వచ్చేస్తుంది కదా. దాని గురించి నీకు తెలుసండి. నేనంటే శరీరం నేను ఆడి చెబుతున్నాడు. ఏంటి శరీరం నేననే కదా ఆడు చెప్పింది. ఆ దాని గురించి నీకు తెలుసా? తెలియబోటం ఏంటి? తెలియబోటం ఏంటి? నా జీవితం పొడిగినది నాకు కూడానే ఉంటుంది కదా. ఏది ఏంటి? శరీరం కూడానే ఉంటుంది, నా పక్కనే ఉంటుంది కదా. శరీరం ఏది పక్కనే ఉంటుంది కదా. ఎవడు పక్కనే? బ్రంటన్ శరీరం బ్రంటన్ పక్కనే ఉంటుంది కదా. బ్రంటన్ కూడానే ఉంటుంది కదా. ఏంటి బ్రంటన్ కూడానే ఉంటుంది కదా. మరి అది నా కూడానే ఉంటుంది. అది నా పొడిగినా నా కూడానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నా కూడానే ఉంటుంది. కానీ అది నీ శరీరం మాత్రమే. నీ కూడా ఉన్నది ఏంటి? నీ శరీరం మాత్రమే. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, ఏంటి నువ్వు ఎవరై ఉన్నావు? అదే భగవాన్ మళ్ళీ అడిగారు. ఏమని అడిగారు? నువ్వు ఎవరై? ఇక్కడ ఘర్షణ ప్రారంభం అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు ఎవరై ఉన్నావు? ఏంటి ఇక్కడ ఎవరై ఉన్నావు నువ్వు? అవును నీ శరీరం, నా శరీరం నాకు తెలియదు కదా అని నువ్వు అడుగుతున్నావు. కానీ అది నీ కూడానే ఉంటుంది. అది నీ కూడా ఉంటుంది కానీ అది నువ్వు కాదు కదా. నీ కూడా ఉంటుంది మాట నిజమే. ఈ బొత్తుకో నా కూడా ఉన్నా నాది కాదు, నేను కాదు. అది ఏంటి? అది నీకు, అది నువ్వు కాదు కదా. అది నువ్వు నేను నేనని చెప్పి నీ శరీరం మాత్రమే. ఏంటి అది నువ్వు కాదు? ఏంటి అది నువ్వు కాదు? నేను అడిగేది నేను నేను అంటున్నావు, ఆ నేను ఎవడన్నా? నేను అడిగే ప్రశ్న ఏంటి? నువ్వు నేను, అది నీ శరీరం నువ్వు కాదు, నీ శరీరం అది. కానీ నేను నేనన్నా నేనని శరీరం అందవు. నేనని శరీరం అందవు. నేను నేనని అది అడుగుతున్నావు. అదేవరన్నా మహర్షి మళ్ళీ అన్నారు. మహర్షి మళ్ళీ అన్నారు, నువ్వు నేను నేను అంటున్నావు. అంటే నేను అడిగి నీ శరీరం గురించి కాదు, నీ శరీరం గురించి కాదు, నీ పేరు గురించి కాదు. అంటే నీ పేరెంట్స్ గురించి నేను అడగటం లేదు, నీ శరీరం గురించి కూడా నేను అడగటం లేదు. నువ్వు నేను నేను అని చాలాసార్లు ఆ శబ్దాన్ని ఉచ్చరించావు. ఆ నేను నేను అంటున్నా, ఆ నేను ఎవరినో తెలుసుకోమని అడిగేది అని మహర్షి గారు అన్నారు. నన్ను తిరగేసి మహర్షి గారు నన్ను తిరగేసి అన్నారు. నువ్వు నేను నేను అనేది తెలుసుకుంటే ఏంటి అనేది నువ్వు నేను నేను అంటున్నావు కదా. ఆ నేను తెలుసుకుంటే, నేను తెలుసుకుంటే నువ్వు ఇందాక ఆ నేను వెనకాల ఉన్న సత్యం నాకు తెలియటం లేదంటున్నావు కదా. నువ్వు చెప్పే నేనని తెలుసుకుంటే దాని వెనకాలన్న సత్యం నీకు అనుభవంలోకి వస్తుంది. వీడు గొడవ ఏంటంటే అంతర్యామకం అన్నది అంటే ఈ సృష్టికి జీవకోటికి నాడు లోపల ఆధారముగా ఉన్నది అంతరమయ అంతర్యామగా ఉన్నది నాకు తెలియటం లేదు. మీరు తెలియపరచగలరా అన్నది కదా ప్రశ్న. అక్కడి నుంచి ప్రారంభమైంది ప్రశ్న ఇది. అప్పుడు నువ్వు నేను నేను అంటున్నావు కదా, ఆ నేను ఆ నేను ఆ నేను వెనక ఏముందో నువ్వు తెలుసుకుంటే ఆ నేను వెనక ఏదుందో నీకు తెలుసుకుంటే ఆ నేనుకి నువ్వు తెలుసుకోవాలనుకునే సత్యం ఆ నేనుకి ఆధారంగా ఉన్నది. ఆ నేనుకి ఆధారంగా ఉన్నది నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం అని నీకు తెలుస్తుంది. ఆ నేను యొక్క మూలాన్ని తెలుసుకుంటే ఆ నేను యొక్క మూలాన్ని తెలుసుకుంటే ఏంటి నా మనసు నా ఏమయంలో పడబెట్టేస్తున్నారేంటి ఈ అల్లరేంటి నా మనసు అయ్యేమయం దగ్గర వెళ్ళిపోతుందండి. ఇదేంటి గొడవ గొడవ కింద ఏంటి ఇది పండితులకు కూడా కష్టం మరి ఏంటి కొమ్ములు వచ్చిన పండితులు పడిపోతారు మరి. ఒకసారి తిరుపతిలో మాట్లాడుతున్న పెద్దలతో రామకృష్ణ మాట్లాడి నా పక్కన అయ్యే స్వామిలో కానీ కూర్చున్న బాగా చదువుకున్నాను అంటే మొత్తం 60 మంది ఉన్న స్టేజ్ మీద అంటే ఈయన పండితులు మహేశ్వామి అంటే ఈయన ఈయన రమణ మహర్షి గారు అక్కడ పుట్టాడు ఇక్కడ చచ్చిపోయాడు అరుణాచలంలో కొంతకాలం ఉన్నాడని చెబితే చనిపోను అంటే ఈ నేను గొడవలోకి వచ్చాడు ఏంటంటే ఈయన నేను కంగారు పడిపోతున్నాడు మా కంగారు పడిపోతున్నాడు ఏంటంటే అప్పుడు ఆయన బుధం మీద చేయించాను నేను ఏంటంటే అయ్యే స్వామి గారు మీరు వదిలేయండి ఆ గొడవ ఎందుకు వచ్చిన గొడవలు మీకు అది పలానా చోట చచ్చిపోయాడని చెప్పింది గొడవ చెప్పబోతుంది పలానా చోట పుట్టాడు పలానా చోట చచ్చిపోయాడు అది నా చిన్న 54 ఏళ్ళు ఉన్నాడు అది గొడవ చెప్పేయండి అలా చెప్పాను సరిపోయింది నేను గొడవలోకి వెళ్ళకండి మీ పేరు తర్వాత నా పేరు రాసేవాళ్ళు ఏంటి ఎవరొకరు చెప్తారు నాకు వదిలేయండి అన్న ఏంటి ఈ నేను ఆ నేను కంగారు పడిపోతుంది ఈ బ్రాంటర్ అంటాడు ఇదేంటి ఈ గొడవలో పడగొట్టేస్తున్నారు మమ్మల్ని ఈ అల్లరి ఏంటి అన్నాడు ఎవడు బ్రాంటర్ అల్లరం అంటాడు వీళ్ళు తీసుకోవాలి కష్టం కదా మరి దేహగతమైన నేను మనం చెప్పింది నేనేంటి దేహగతం మనకు ఇప్పుడు మనస్సు నేనుగా వ్యక్తం అవుతాను ఏంటి మనస్సు మన జీవుడు మనకి నేనుగా వ్యక్తం అవుతాను. కృష్ణుడు కూడా నేను అంటాడు గీతలో ఏంటి అక్కడ పరమాత్మ నేనుగా వ్యక్తం అవుతాను అంటే జీవుడికి ఆధారంగా ఉన్నది జీవుడికి ఆధారంగా ఉన్న సత్యం అక్కడ నేను అంటది ఆ నేనేమో సత్యంతో సాధార్థ్యం పొందుతుంది ఈ నేను అసత్యంతో సాధార్థ్యం పొందుతుంది మనస్సుతోటి దేహంతో బుద్ధితో తాదాత్యం పొందుతాను ఇది విడదీసుకోవడం కష్టం అవుతాను ఎవడికి పండితులకు కూడా కష్టం ఇది పండితులకు కూడా కష్టమే. అసలు ఆ నేను అనేది తెలియకపోతే ఆ నేనుకి ఆధారంగా ఉన్నది కూడా నీకు తెలియదు నీకు తెలియదు నా మనస్సు అయోమయంలో పడిపోతుంది ఏంటి అయోమయంలో పడిపోతుంది అయోమయంలో అయినా ప్రయోజనంలో అడగడానికి అలవాటు పడి ఉన్నాను అయోమయంలో ఉన్నా అలవాటు ఉంది నాకు ఈ మహర్షి గారు ఇంగ్లీష్లో మాట్లాడటం ఆర్ట్ చేశారు అంటే ఈ మహర్షి గారు ఇంగ్లీష్లో మాట్లాడటం ఆఫ్ చేశారు అంటే ఆఫ్ చేశారు ఆయన చెప్పి తమిళ ఇంగ్లీష్లో చెప్పేవాడిని పిలిచారు వాడు అక్కడ పక్కన ఉంటే ఆయన పిలిచారు నేను ఆయన తమిళంలో చెప్పాడు ఈ దుబాయ్కి నాకు ఇంగ్లీష్లో చెప్పాడు ఏమని చెప్పాడంటే చేయవలసింది ఒక్కటే అంటే ఒక్కటే నువ్వు లోపలికి చూసుకో నువ్వు బయటకు చూస్తున్నావు కదా ఏంటంటే అలా బయటకు ఎలా చూస్తున్నావు అలా లోపలికి చూసుకో బయటకు చూసినట్టే లోపల చూసుకో, వాళ్ళు నువ్వు లోపల చూసుకో, నువ్వు లోపల చూసుకో. ఈ లోపల చూసుకోవడం పని సరైన పద్ధతిలో చెయ్యాలి, ఇది సరైన పద్ధతిలో చెయ్యాలి. అది సరైన పద్ధతిలో చేస్తే నీ ప్రశ్నలన్నింటికి సరైన సమాధానం ఉత్తరిస్తుంది. ఆ నేనవడన్న విచారణ నువ్వు క్రమ పద్ధతిలో చేస్తే నీ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం లభిస్తుంది. నీ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం లభిస్తుంది. మనం ఏమి చెయ్యాలి, ఏ పద్ధతిని అనుసరించారో మళ్ళీ ఈయన ప్రశ్న. ఎవరి ప్రశ్న? బ్రంటన్ ప్రశ్న. నీ స్వభావం గురించి అంటే నీ స్వభావం గురించి అంటే నీ స్వభావం గురించి గాఢంగా అంటే నువ్వు గాఢంగా ఆలోచన చేస్తే నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని నిరంతరము ధ్యానిస్తుంటే, నువ్వు ఏదిగా ఉన్నావో నిరంతరం ధ్యానిస్తుంటే లోపల నా వెలుగు నీకు ఎరుకలోకి వస్తుంది. లోపల ఉన్న వెలుగు నీకు ఎరుకులోకి వస్తుంది. ఇందులో రహస్యం ఏంటంటే అంతర్యామగా ఈశ్వరుడు ఉన్నాడు, అంటే ఆధారంగా ఈశ్వరుడు ఉన్నాడు. నీకు ఆయన తెలుసుకోవాలని ఉంది, అంటే వాడికి కూడా నీకు తెలియబడాలని అనుకోవాలి. వాడికి కూడా అనుకోవాలి. నీకు ఆయన తెలుసుకోవాలని అనుకో, వాడు నీకు తెలియబడాలని అనుకోడు అనుకో, నీకు తెలియబడ్డం. నీకు తెలుసుకోవాలని ఉంది అంతర్యామని, అంటే కానీ వాడు అనుకోవటాలని నీకు తెలియబడాలని, అంటే నీకు తెలియబడ్డం. నీకు ఆయన తెలుసుకోవాలని ఎలా ఉందో వాడు కూడా నీకు తెలియబడాలనుకున్నప్పుడు తెలియబడతాడు. అంటే అంటే నీ ప్రయత్నం మీరు చేస్తాంటే నీకు ఎప్పుడు తెలియబడాలో ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. ఎప్పుడు తెలియబడాలో అదే ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. నీ ప్రయత్నం మానకూడదు. మీరు ప్రయత్నం మానకూడదు, విసుగు ధర రాకూడదు. ప్రయత్నం మానకూడదు, అంటే విసుగు ధర రాకూడదు. సహనం ఉండాలి, అంటే సహనం ఉండాలి. ఇంకా చాలా ఉంది వీళ్ళిద్దరి సంభాషణ, వీళ్ళిద్దరి సంభాషణ ఇంకా చాలా ఉంది, ముగించేద్దాం. టైం ఎంత అయింది? అవి అయింది. ఇంకా సంభాషణ చాలతలేదు, అంటే సంభాషణ ఇంకా చాలా ఉంది. ఇంకా ఏదావది చదివితే ఇంకా 2-3 గంటలు పడుతుంది ఈ చాప్టర్ మట్టుకు. అంటే ముగించేద్దాం, అంటే ముగించేద్దాం. అంటే ఇప్పుడు ఏదో దారం దొరకాలి కదా, బట్టు ఏదో దారం చివరి దొరకాలి. అంటే అంటే ఇక్కడ లోపలే ఉన్నాడు ఈశ్వరుడు, ఇంకెక్కడ లేడని కాదు. అంటే ఎక్కడ అంతటా ఉన్నాడు, అంటే అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అయితే నీకేదో పాయింట్ చూపించాలి. ఆ పాయింట్ ఏంటి? నువ్వు ఏదైతే నేను అంటున్నావో ఆ నేను యొక్క ఆదిలోనే, అంటే ఆ నేను యొక్క ఆదిలోనే సత్యం ఉంది. నేను యొక్క ఆదిలోనే సత్యం ఉంది. ఆ సత్యం నీకు ఎరుకలోకి వస్తే ఆ సత్యం యొక్క ఎరుకలోకి వచ్చి ఇది అంతటా ఉంది, అంతటా ఉంది, ఇది దానికి దీనికి భేదం లేదన్న సంగతి అనుభవంలోకి వస్తుంది. అది ఒకటి. అది సగత్ర వారాణి అంటే సగత్ర వారాణి హృదయంలో ఒక నరం ఉంది అంటే అది స్కానింగ్ చూస్తే తెలియదు అంటే అది స్కానింగ్ చూస్తే తెలియదు స్కానింగ్ ఓ తల వెంట్రిక అంటే ఇంకా వేరేట్లు సన్నంగా ఉంటుంది ఓ తల వెంట్రిక అంటే ఇంకా వేరేట్లు సన్నంగా ఉంటుంది నరవు ఈ సగత్రానికి హార్ట్ చిన్న సన్నని నరం ఉంటుంది బాగా సన్నంగా ఉంటుంది స్కానింగ్కి దొరకదు అది అంటే స్కానింగ్ చేస్తే దొరకదు అది శరీరంలో భాగమే అంటే శరీరంలో ఉన్నమాట నిజం ఆ నరవు అంటే కానీ శరీరంలో భాగం కాదు శరీరంలో భాగం అయితే శరీరానికి కాల్చినప్పుడు అది కాలిపోతుంది శరీరంలో ఉంది ఆ నరవు అంటే కానీ శరీరంలో భాగం కాదు అది ఈశ్వరుని దయనేకి ఉంటే అది ఓపెన్ అవుతుంది అంటే అది ఓపెన్ అవుతుంది ఏది నరవు ఓపెన్ అవుతుంది అప్పుడు ఈ హృదయంలో ఉన్న నీకు ఆనందము శాంతి అంటే ఈ నరవ దారి ఎక్కడ ప్రవహిస్తుంది నీకు ఎక్కడికి ఈ మెదడుకు ప్రవహిస్తుంది అప్పుడు ఇక్కడున్న సత్యం నీకు ఎరుకలోకి వస్తుంది నీకు తెలుస్తూ ఉంటుంది అంటే నీకు తెలుస్తూ ఉంటుంది అది మనం కాని గొడవలు చెప్పడు మనం ఏది కావాలో దాని గురించి ఎక్కువ చెప్పిస్తాడు చెప్తాడు ఈ రాగద్వేషాల గురించి కూడా ఎక్కువ చెప్పడేనా పొంగరయ్యి అంటే ఎమోషన్స్ అంటే ద్వేషం ఒక ఎమోషను ఇష్టం కూడా ఒక ఎమోషను అయిష్టం కూడా అంటే ఒక ఎమోషను అది మనం కాదు ఎమోషన్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అంటే అది మనం కాదు అంటే మనం కాని దాని గురించి చెప్పుకుంటూ ఉంటే ఏమైనా ప్రయోజనం కూడా చాలా కంటలు పొరపడదు ఇవి తర్కాలు తర్వాత వాదనలు ఈ మేధ ఈ మేధస్తుడు తెలివితేటలు చేసే ప్రక్రియలు ఇవి ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ అంటే ఇవి నాకేమీ శాంతిని తీసుకురావటం లేదు సంతోషాన్ని తీసుకురావటం లేదు అంటే ఇవన్నీ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజులు ఈ తెలివితేటలు చేసే గారెడీలు అయ్యి అంటే వీటితో సంతృప్తిపడి ఆగలేకపోతున్నాను నేను పల్లెటూరు వాడిని కదా పట్టణవాసి వాడే కష్టపడుతున్నాం ఏంటి ఫలితం దక్కట్లేదు ఏంటి టైం వేస్ట్ చేసుకుంటున్నా అనిపిస్తుంది అంటే అంటే అనిపిస్తుంది కానీ జరుగుతుంది నాకు అది అనిపిస్తూ ఉంటుంది కష్టపడుతున్నాము ఫలితం దక్కట్లేదు ఫలితం చేతికి రావటం లేదు కష్టపడుతున్నాము ఇంకా మనం ఒడ్డుకు వచ్చినట్టు కనపడతలేదు ఇలా అనిపిస్తూ ఉంటుంది అమ్మ ఏంటి ఏంటి ఇలా అనిపిస్తూ ఉంటుంది కానీ ఒడ్డుకు వచ్చేస్తారు అది అనిపించినప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది అనిపించినప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది మరి ఈ ఊగించలేట మన సహనానికి పరీక్ష ఈ ఊగించలేట అంటే మన సహన సహనం పోగొట్టుకోకూడదు అంటే సహనం పోగొట్టుకోకూడదు మా జిన్నోళ్ళు పని పోదారులు ఉండేవారు అర్చకులు అంటే అర్చకులు అంటే శివుడు అర్చకులు శివుడు అర్చకులు ఆయనకి మా ముసల ఆయనకి ఆడపిల్లలు మగపిల్లలు ఐదుగురు అంటే ఆడపిల్లలు ఐదుగురు ఆయనకి ఆ పెద్ద ఆయన కొంచెం భ్రేమలు అవటానికి వాళ్ళు భ్రేమలు అర్చకుడు ఆయన కొంచెం తాగుడికి అలవాటు పడ్డాడు ఆయన ఎవరు ఇది శివుడికి మిగతా వాళ్ళు ఎవరో పూజ చేసేవాళ్ళు ఆయన పెద్ద ఆయన తాగుడికి అలవాటు పడ్డాడు ఈ చంద్రుని కూడా ఏంటి చాలా బాగుంటుంది ఏంటంటే వాడిని అనుకోవడం అనవసరం ఏంటి నేను చేసుకున్న కర్మ వాడి రూపంలో వచ్చింది అనుకోడు నీకు అర్థమవుతుంది ఏంటి వాడిని తిట్టడం అనవసరం అండి ఏంటి నేను చేసుకున్న కర్మ ఏంటి వాడి రూపంలో వచ్చింది అనుభవిస్తే పోతున్నామని ఏం చెప్తాను వాడి కర్మ కాదు అది ఏంటి వాడి కర్మ కాదు నేను చేసుకున్న కర్మ వాడి రూపంలో వచ్చింది అనుభవిస్తే పోతున్నాను వాడి కర్మ కాదు అది అంటే నా కర్మ వాడి రూపంలో వచ్చింది మరి బాధపడుతున్నాం కదా మనం ఏంటి వాడేం బాధపడలేదు ఏంటి మనం బాధపడుతున్నాం కర్మ మంది ఏంటి రూపం వాడిది మన కర్మ వాడి రూపాన్ని ధరించిందండి మన కర్మ వాడి రూపాన్ని ధరించింది అని వాడే దీన్ని సమిష్టి ప్రారంభం అంటారు అంటే సమిష్టి ప్రారంభం అంటే వాళ్ళు ఒక ఇంట్లో చేరతారు అంటే ఈ సమిష్టి ప్రారంభం అనిపించే వాళ్ళు అందరూ ఒక ఇంట్లో చేరతారు వాళ్ళు ఏదో కొన్నాళ్ళు ఉంటారు తర్వాత ఎవరి దారి వాళ్ళు పోతారు అంటే ఒకసారి వాళ్ళు దావాలు చేసుకుంటారు అమ్మా ఏంటి వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు దావాలు చేసుకుంటారు కదా అంటే అదే ఇప్పుడు మన హైదరాబాద్ బిర్యానీ దావం అంది కదా అది సుప్రీంకోర్టు కూడా చెప్పలేపారు మరి ఏంటి సుప్రీంకోర్టు కూడా చెప్పలేక ఇంకా తల్లి కూతుళ్ళు కలిసి చేసుకోండి అన్నారు ఏంటి ఇటు చెప్పలేక వాళ్ళు కూడా తల్లి కూతుళ్ళు ఏంటి కలిపి చేసుకోండి అన్నారు అసలు కోర్టు కలిసి వీళ్ళు కలవటం ఇష్టమైన మరి అన్న కదా కోర్టుకు వెళ్ళారు వాళ్ళు ఆ తీర్పు అది ఏం చెప్పడం ఏంటి ఇంకెటు చెప్పడానికి కలిపి చేసుకున్నాను కలిపి చేసుకుంటే ఇంక అక్కడికి వెళ్తాం ఎందుకు వీళ్ళ కలిపి చేసుకుంటే అక్కడికి వెళ్తాం ఎందుకు అంటే వీళ్ళు కలవలేకపోతున్నారు అందుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి వాళ్ళు ఏం చెప్పలేకపోయారు ఏంటి కలిపి చేసుకోండి అన్నారు ఇంక వాళ్ళు చెప్పడం ఏంటో మాట కలిపి చేసుకోండి ఇంకేం వాళ్ళకి తెలియదు ఇంకేం చెప్పడు ఒకసారి ఇక్కడ నీకు అక్కర్లేని కూడా వస్తాయి ఇక్కడ అది నీకు అశాంతి వస్తామండి ఇక్కడ అరుణాచలం 4 రోజులు ఉంటుంది అది 4 రోజులు ఉంటే మీకు ఏమొస్తుంది ఇక్కడ అశాంతి వస్తుంది రావచ్చు అంటే అశాంతి ఎందుకు వస్తుందంటే మీకు అశాంతి వచ్చే కారణాలు లోపల ఉన్నప్పుడు మీ మెదడులోకి చూపించాడు అంటే మీ మెదడులోకి చూపించకుండా బయటకు లాగటం కుదరదు ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి వాసనలు ఎక్కడ ఉదయంలో మీకు ఆ వాసన బయటకు లాగాలంటే అది మీకు కనిపించాలంటే మెదడులోకి రావాలి అంటే అది మీకు చూపించగానే అది బయటకు తీయటానికి లేదు వాసన మొన్న మీకు చూపించగానే బయటకు తీయటానికి అంచేది మీకు లోపల కదులుతాయి అంటే అప్పుడు మీకు ఇంటికాడే బాగుంది అనిపిస్తుంది హైదరాబాద్ సుఖంగా ఉంది అరుణాచలం కంటే బాగుంటుందని అనిపిస్తుంది అవి కదులుతాయి కదిలినప్పుడు ఇక్కడ ఈ బ్రెయిన్లోకి వచ్చి తిరిగినప్పుడు మీకు కొంచెం పెయిన్ వస్తుంది అంటే పెయిన్ వస్తుంది అంటే రాజ్యాంగం ఏంటంటే మీకు బలహీనత ఉంటే ఆ బలహీనత మీ కళ్ళకి చూపించకుండా మీ మనసుకు అర్థం కాకుండా అది బయటకు తీరు అంటే అది ఉందని ఉన్నవాడికి తెలియాలి ఆ బలహీనత ఉందని ఉన్నవాడికి తెలియాలి ఉన్నాడు అది తెరిచా కానీ బయటకు తీయడానికి గురువుకు కానీ ఈశ్వరుడు కానీ సాధ్యం కాదు. అంటే అది రాజ్యాంగం. అది ఏంటది రాజ్యాంగం? నీకు చూపించి ఒక సంవత్సరం ఒక జన్మను ఒక జన్మ బాధపడే వంత నీకుంటే కొన్ని నిమిషాలకు నీ చేత బాధ అనుభవింపజేసి కొన్ని నిమిషాలు అది బయటికి తీస్తాడు. అది నీకు ఈశ్వరుడు చూపించే అనుగ్రహం. ఒక జన్మలో అనుభవింపజేసే బాధనే కొన్ని నిమిషాలు నీ చేత అనుభవింపజేసి అప్పుడు అది బయటికి లాగుతాడు. నీకు తెలియకుండా బయటికి లాగటానికి తెలియదు. అంటే రాజ్యాంగం ఒప్పుకోదు అలాగా. నీకు తెలియదు నీ బలగినది ఏంటో నీకు తెలియదు. అంతేది. ఒకసారి అశాంతి రావచ్చు. ఎందుకు వచ్చిన అరుణాచలం హైదరాబాద్ బాగుంది అనిపించవచ్చు అనిపించవచ్చు. అంటే ఎత్తం ఈ భూమి అంటే భూమి ఆకాశం అంటే ఏంటనుకున్నాను? ఆకాశం అంటే ఏంటనుకున్నాను? ఇప్పుడు ఆకాశం అంటే అదే కాదు. ఇప్పుడు నీ మధ్యన నా మధ్యన దూరం ఉంది కదా. అంటే నీ మధ్యన నా మధ్యన ఈ దూరం కూడా ఆకాశం. ఈ ఆకాశం లేకపోతే మనుషులు తిరగలేరు. అంటే ఈ ఆకాశం లేకపోతే మనుషులు అక్కడ తిరగలేరు. ఇప్పుడు ఈ డిస్టెన్స్ కూడా ఆకాశం. ఆకాశం అంటే అదే కాదు. ఇప్పుడు నీకు మా మీకు నాకు మధ్యలో దూరం ఏది? ఆకాశం. ఈ ఆకాశం ఈ ఖాళీ స్థలం అంటే ఖాళీ అంటే ఈ ఖాళీ ఏరియా లేకపోతే ఎక్కడ తిరుగుతారు మనుషులు? ఇది ఆకాశం. అదే సో లెటర్స్ మేకేమో 5 అయిపోయింది కదా. ఎవరిది పుస్తకం? ఎవరిది అంటున్నారు? నీకు అది నా గురించి ఏమన్నా తెలుసా? నువ్వు చెప్పే నేను గురించి నీకు మాకు అందరి గురించి తెలుసని మీరు అంటా ఉంటారు కదా. అంటే నీకు నేను గురించి తెలుసా? నేను నేను అని నువ్వు అంటావు కదా. అంటే వారి గురించి మీకు ఏమన్నా తెలుసా? నువ్వు చెప్పే నేను గురించి నువ్వు చెప్పే నేను నేను అంటున్నా కదా. నేను గురించి నీకు ఏమన్నా తెలుసా? వారి గురించి నీకు తెలుసా? నా జీవితం పొడిగిన వారు నా కూడా ఏమంటున్నారు కదా, నా పక్కనేమంటున్నారంట కదా. వారు నా జీవితం పొడిగిన నా కూడా ఏమంటున్నారు? శరీరం. మరి ఆ శరీరం వారు కూడా ఏ ఊరు వెళ్ళినా ఊరు వచ్చేస్తుంది కదా. ఏంటి ఏ ఊరు వెళ్ళినా కూడా వచ్చేస్తుంది. ఒక మరణం మాత్రం వెళ్ళదీస్తుంది కానీ మిగతా టైంలో కూడా వచ్చేస్తుంది. కూడా వచ్చేస్తుంది. వారు నాకు కూడానే ఉంటారు కదా. ఏంటి వారి గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటాను? నా పక్కనే ఉంటారు కదా వారు. ఎవరు? శరీరం. వారు నాకు కూడానే ఉంటారు కదా. వారు పొడుగునే ఉంటారు కదా నాకు కూడానే. అంటే ఒక గంట ఉండి మరో గంట లేకపోవటం కాదు కదా. వారు ఎప్పుడు నా పొడుగునా నాకు కూడానే ఉంటారు. వారి గురించి తెలియకుండా ఎలా ఉంటాను అని ఎవరు అంటున్నారు? అని బ్రంటన్ అంటున్నాడు. నేను అడుగుతున్నది అది కాదు అయ్యా. నువ్వు శరీరం గురించి చెబుతున్నావు, నా కూడాన ఉంటుంది కదా శరీరం అంటున్నావు. నేను అడుగుతున్నది ప్రశ్న అది కాదు. ఏంటి నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు. నువ్వు నేను నేను అంటున్నావు. ఆ నేను గురించి నీకేమన్నా తెలుసా అని అంటున్నాను కానీ నీ శరీరం గురించి నేనేం మాట్లాడటం లేదు. నా శరీరం నా కూడానే ఉంటుంది కదా అని అంటున్నావు. అంటే నేను అడిగే నేను ఆ శరీరం అని నువ్వు అనుకుంటున్నావు అంతే కదా. శరీరం నువ్వని అనుకుంటున్నావు. అది అది నువ్వు కాదు, అది నీ శరీరం. అంటే నువ్వు నీవు నీకు శరీరం ఉన్న మాట నిజమే. అంటే కానీ అది శరీరం నేను కాదు. నీకు ఒక శరీరం ఉన్న మాట నిజమే, కానీ ఆ శరీరం నువ్వు కాదు. ఆ శరీరం నువ్వు కాదు. ఇప్పుడు నేను అడిగేది ఊయామైన కాదు, ఊహించాయి. ఇప్పుడు నువ్వు నేను నేను అని చెబుతున్నావు. ఈ నేను వాడకం అందరికీ ఎక్కువగానే ఉంటుంది. నువ్వు నేను నేను అని చెప్పే ఆ నేను గురించి నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నాను. కానీ శరీరం గురించి నేను అడగటం లేదు. నేను చెప్పే నేనని శరీరానికి నువ్వు అన్వయం చేసుకుంటున్నావు. శరీరం గురించి నేను అడగటం లేదు. నీకు శరీరం ఉంది, కానీ శరీరం నువ్వు కాదు. నీకు శరీరం ఉన్నమాట నిజమే, శరీరం నేను కాదు. అది నేనవటం వేరు, అది నీకు శరీరం ఉండటం వేరు. మీ ప్రశ్న చాలా విచిత్రంగా ఉన్నది. నువ్వు నేను నేను అంటున్నావు. ఆ నేను గురించి మీరు నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నారు. ఆ ప్రశ్న విచిత్రంగా ఉంది. ఆ ప్రశ్న విచిత్రంగా ఉంది. నాకు సమాధానం స్ఫురించడం లేదు. వారి గురించి నాలో ఉన్న నేను గురించి మీకు చెప్పడానికి నాకు సమాధానం స్ఫురించడం లేదు. నీకు సత్యము కావాలని అడుగుతున్నావు నువ్వు. నీకు ట్రూత్ కావాలని అడుగుతున్నావు. నువ్వు సత్యాన్వేషకుడు, నువ్వు సీకర్ ఆఫ్ ట్రూత్, నువ్వు సెర్చ్ ఫర్ ట్రూత్. నువ్వు సత్యాన్వేషణలో ఉన్నావు. నువ్వు చెప్పే నేను గురించి నీకు తెలియకుండా సత్యము నీకు తెలియబడదు. నువ్వు చెప్పే నేను ఆ నేను అనే దాని గురించి నీకు తెలియకుండా నీకు సత్యము తెలియబడదు. సత్యం ఇక్కడ భగవాన్ చెప్పేది వ్యవహారిక సత్యం కాదు, కేవల సత్యం. ఈ చావులు పుట్టుకలు కూడా సత్యము కాదు. అవన్నీ వ్యవహారిక సత్యాలు, తలంపులు. మనకు జీవితంలో వచ్చే తలంపులు అన్నీ కూడా ఎంత నిజమో ఆ చావులు పుట్టుకలు కూడా అంతే నిజం. అవన్నీ వ్యవహారిక సత్యాలు, అవన్నీ కేవల సత్యం కాదు. కేవల సత్యం నీకు తెలియకుండా నీకు శాంతి లేదు, సుఖము లేదు, స్వేచ్ఛ లేదు, మోక్షము లేదు, నిర్వాణ సుఖము లేదు. నీకు నీకు విషయం తెలిసినా తెలియకపోయినా సత్యానుభవం నీకు లేకుండా నువ్వు కాని దాంట్లోంచి విడుదల పొందలేవు. నువ్వు ఇక్కడ నువ్వు చెప్పే నేను నేను అనేది ఎవరో నీకు తెలియకపోతే నీకు సత్యము కూడా తెలియదు. నీ హృదయంలో ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే సత్యం ఉందో, ఎక్కడైతే భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడో అక్కడి నుంచే మొదటి తలంపు వస్తుంది. జీవితం అన్నీ తలంపులే. చావు తలంపు, పుట్టుక తలంపు, నీకు దుఃఖము తలంపు, ద్వేషము తలంపు, అసూయ తలంపు, కోపము తలంపు, కోరిక తలంపు. జీవితంలో నీ హృదయంలో ఉన్నటువంటి నిజం తప్పించి ప్రపంచంలో నీ శరీరంతో సహా ప్రపంచంలో అన్ని తలంపులు మాత్రమే. మీ శరీరం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటారు అని ఎవరు అనుకుంటున్నారు? మనసు అనుకుంటుంది. అది కూడా తలంపే, చావు కూడా నిజం కాదు, కేవల సత్యం. అది అది కూడా వ్యావహారిక సత్యమే, అది కూడా తలంపే. శరీరం కూడా ఒక తలంపు, శరీరానికి వచ్చే చావు కూడా ఒక తలంపే. ఇవన్నీ తలంపులే. నువ్వు నేను నేను నేనని చెప్పేది కూడా తలంపే. అది మొదటి తలంపు. ఆ మొదటి తలంపు మొదట్లోనే సత్యం అన్నది. అది నీకు తెలియబడకుండా నువ్వు దుఃఖములోంచి, పునర్జన్మలోంచి, అజ్ఞానంలోంచి, బంధములోంచి విడుదల పొందలేవు. నువ్వు బయటికి రాలేవు. ఈ సంసార చక్రంలోంచి నువ్వు బయటికి రాలేవు. సంసార చక్రం అంటే మనుషులు కాదు. శరీరం చావటం పుట్టడం అది సంసారం, ఇంట్లో ఉన్న మనుషులు కాదు. ఇక్కడ నువ్వు నేను నేనా నువ్వే అంటున్నావు. వారి గురించి తెలుసుకో, ఇతరుల గురించి కాదు. నువ్వు చెప్పే నేను గురించి నువ్వు తెలుసుకో. వారు ఉంటే ఇతరులు ఉన్నారా, నేను ఉంటే ఆ నేను లేకపోతే ఇతరులు లేరు. ఇతరులు లేకపోతే నీకు అదర్నెస్, అసలు నీకు అంట భిన్నంగా ఏది లేనప్పుడు నీకు దుఃఖమే వస్తుంది. ఇంకా మీకు అదర్నెస్ కనిపిస్తున్న మళ్ళా దుఃఖం వస్తుంది. నీకంట భిన్నంగా అదర్నెస్, ప్రపంచంలో నీకంట భిన్నంగా ఏది లేనప్పుడు నీకు దుఃఖం రావడానికి కూడా అవకాశం లేదు. ఇంకా అదర్నెస్ ఉంటేనే దుఃఖం వస్తుంది. ఈ నేను ఉంటే ఇతరులు ఉన్నారు, కానీ ఈ నేను లేకుండా ఇతరులు ఎవరున్నారు? నువ్వు చెప్పే నేను ఉంటే వారున్నారు. వారు నేను నువ్వు చెప్పే నేను నేనని ఉంటే ప్రపంచం ఉంది. ప్రపంచం ఉంటే దేవుడు ఉన్నాడు. అంటే ఈ నేను, నువ్వు చెప్పే నేను నేననేది నీకు ఉదయించాక మాత్రమే శరీరం వస్తుంది, ప్రపంచం వస్తుంది, దేవుడు వస్తున్నాడు, చావులు పుట్టుకలు వస్తున్నాయి. ఈ సృష్టి లోకాలన్నీ కూడా ఖగోళాలు, ఈ స్వర్గాలు నరకాలు దేవతలు, ఈ పుణ్యాలు పాపాలు లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా ఈ నేనని ఒంటి స్తంభం మీద నిలబడి ఉన్నాయి. ఆ నేను పడిపోతే ఏమీ లేదు. అంచేది నువ్వు చెప్పే నేను గురించి నువ్వు తెలుసుకోకుండా ఏది తెలుసుకున్నా అది మిథ్యా జ్ఞానమే కానీ సత్యజ్ఞానం కాదు. అంచేది నేను నువ్వు చెప్పే నేను మూలం తెలియకుండా నీకు సత్యము తెలియబడదు. సత్యము తెలియబడకుండా నీకు అజ్ఞానంలోంచి విడుదల లేదు, జన్మ మరణ చక్రంలోంచి విడుదల లేదు, సఫరింగ్లోంచి సారోలోంచి నీకు విడుదల లేదు. అంచేది నువ్వు నేను నేను అంటున్నావు కదా, ఆ నేను గురించి నీ ఆన ఎప్పుడు నాకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావా? ఆ నేనని విడిచిపెట్టేసి అన్నీ తెలుసుకుంటామేంటి మరి? ఆ నేను గారి గురించి నువ్వేమో తెలుసుకోవా? బంకించంద్ర చటర్జీ అనే బెంగాల్లో రచయిత ఉండవాడు. ఆయన ఆనందమట్ట అని ఒక నవల రాశాడు, వందే మాతరం అని జాతీయ గీతం రాశాడు. పూర్వపు రోజులు ఎప్పుడు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశంలో ఉన్న ప్రజల్ని ఉర్రీతలు ఊగించినటువంటి జాతీయ గీతం అది, వందే మాతరం. అది జనగణమణ, అది జాతీయ గీతం కింద పెట్టాలా వందే మాతరం పెట్టాలన్నది చర్చకొచ్చింది. జన గణ మణ అది నా యక జయ గే జయ గే జయ గే అది ఠాగూర్ రాశాడు. వందే మాతరం బంకించద్దం రాటి రాశాడు. ఈ రెండులో ఏ పాట జాతీయ గీతం కింద పెట్టాలని చర్చకొచ్చినప్పుడు ముస్లిములు వందే మాతరానికి ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే బెంగాలీ సందులో అమ్మవారు భక్తులు. అక్కడ అమ్మవారి వర్ణన కొంత ఉంది వందే మాత్రంలో. అంటే ముస్లింలది జాతీయ గీతం కదా, మేము ఒప్పుకోమన్నారు. తర్వాత సంగీతానికి వందే మాత్రం కంటే జనగణమన కొంచెం సంగీతానికి అనుకూలంగా ఉంది. సరే ఏం ఆలోచించారు అప్పుడు పెద్దలు? ఏదో ఆలోచించి అప్పుడు జనగణమన జాతీయ గీతాన్నిగా నిర్ణయించారు. ఆ మాటలు ఇక్కడ అనవసరం, అది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. బంకిం చంద్ర చటర్జీ బెంగాల్ యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్లో గోల్డ్ మెడలిస్ట్ బంకిం చంద్ర చటర్జీ. ఫస్ట్ ఆ యూనివర్సిటీ ప్రారంభమైనప్పుడు గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్ అయిన బంకిం చంద్ర చటర్జీ, ఆయన గోల్డ్ మెడలిస్టు. ఆయన ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చాడు, గౌరవంగానే మాట్లాడాడు. రామకృష్ణ గురుదేవ జ్ఞానమంటే ఏమిటో చెబుతారా? జ్ఞానమంటే ఏమిటయ్యా? రామకృష్ణుడు సమాధానం చెబితే ఆ సమాధానానికి బంకిం చాలా పొంగిపోయాడు, సంతోషించాడు. ఈయనకి మీద కూర్చున్నంత ఆనందం పడ్డాడు. నీకు జ్ఞానం కావాలా? జ్ఞానం గురించి ఏమిటో చెప్పమంటున్నావా? జ్ఞానం అంటే ఏమిటంటే ప్రతి మనిషి నేను అంటాడు. ఆ నేను అని చెప్పే ఈ నేను తాను కాదని అనుభవంలో తెలుసుకోవటమే జ్ఞానం. అంతకంటే జ్ఞానం అంటూ ఏమీ లేదు. ఇది రామకృష్ణుడు వాక్యం. ఈ ఒక్క వాక్యం మీరు విని ఇంటికి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. అయితే దీన్ని మననం చేయాలి. దీన్ని దేవుడు ఉన్నాడా లేడని అక్కడ సమస్య కాదు. దేవుడు ఉన్నాడని చెప్పినా ఈ నేను ఉంటుంది, లేడని చెప్పినా ఈ నేను ఉంటుంది, అది కాదు ఇక్కడ సమస్య. దేవుడు కూడా కాదు, ఇది నీ సొంత సమస్య. ఇది గవర్నమెంట్ సమస్య కాదు, పంచాయతీ సమస్య కాదు, మీ కుటుంబ సమస్య కాదు. ఈ నేను నేనైన సమస్య నీ సొంత సమస్య, మీ కుటుంబ సమస్య కూడా కాదు. అది నువ్వే ఈ జన్మలో అయినా రాబోయే జన్మలో అయినా నువ్వే పరిష్కారం చేసుకోవాలి. ఎవరు వచ్చి నీకు పరిష్కారం చేసి పెడతారని కనిపెట్టుకుండకండి. ఈ నేననే సమస్య మీరు బద్దకిస్తే వచ్చే సమస్య అయినా మీరే ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఇది మీ సొంతంది కానీ మీ కుటుంబాన్ని కాదు, పంచాయతీది కాదు, గవర్నమెంట్ది కాదు. ఇది మీ సొంత సమస్య. ఈ నేననేది అంటే మీ సొంత సమస్య. ఇక్కడ రామకృష్ణుడు చెప్పింది ఏంటంటే నేను అని ప్రతి మనిషి అంటాడు. అది ఒక తలంపే. నేను అనేది ఒక తలంపు మాత్రమే. అయితే అది మొదటి తలంపు. ఆ నేను అని చెప్పేది నేను కాదని నువ్వు అనుభవంలో తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగితే అప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది, అప్పుడు నువ్వు బుద్ధుడు అవుతావు. ఇది రామకృష్ణుడు బంకిం చంద్ర చటర్జీకి చెప్పాడు. దీనికి సమాధానం, దీనికి ఈ నేను గురించి. ఆ నేను నువ్వు చెప్పే నేనెవరో తెలుసుకోకుండా నీకు సత్యమో తెలియదు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, యు మస్ట్ నో ద ట్రూత్, యు షుడ్ నో ద ట్రూత్ అని కూడా అనలేదు వాడు. నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యు మస్ట్ నో ద ట్రూత్. అండ్ ద ట్రూత్ ఓన్లీ షల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో ఉన్న నిజం నీకు తెలియకుండా నువ్వు ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కాదు, అసతంత్రుడిగా ఉండవలసింది. నువ్వు బానిసగా ఉండవలసిందే. మనస్సు ఎలా చెబితే అలా దీన్ని పడి ఉండవలసింది. రాగద్వేషాలకి రాగద్వేషాలకి బానిసత్వం చేసి రాగద్వేషాలకి పాలిరెడతనం చేయాల్సి ఉంది. ఇష్టాలుగా ఏ ఇష్టాలకు నీకు సుఖము లేదు, నీ హృదయంలో ఉన్న నిజం నీకు తెలియబడకుండా నీకు శాంతి లేదు, సుఖం లేదు. ఉండటం అనేది అనుభవంలోకి నీకు రాదు. అంచేది నీకు తెలిసి నీకు ఇష్టం ఉన్నా తెలుసుకోవాలి, ఇష్టం లేకపోయినా తెలుసుకోవాలి. యు మస్ట్ నో, ఇది బైబిల్ వాక్యం, యు మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ ఓన్లీ షల్ మేక్ యూ ఫ్రీ. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ విథిన్ యూ. స్వర్గరాజ్యం ఎక్కడో బయట లేదు, నీ హృదయంలోనే ఉంది. ఇది గీతలో వాసుదేవ స్వామి ఏమని చెప్పారంటే, అందరి హృదయాల్లో నేను అంతర్యామిగా ఉన్నాను అని చెప్పాడు. అందరి హృదయాల్లో అంతర్యా, అది నోటికి నోరిపాళ్ళు సత్యం. మిగతా గొడవలన్నీ మనసు కలిపితారు. ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ మనుషులు తయారు చేసిన విగ్రహాలు ఇవన్నీ. తర్వాత కృష్ణుడు నేను, రాముడు నేను, శంకరుడు నేను, అది నేను, ఇది నేను అని రకరకాలుగా చెప్పాడు. ఆ ఎందుకు చెప్పాడంటే నువ్వు ధ్యానం చేసుకోవడానికి, ఉపాసన చేసుకోవడానికి చెప్పాడు. అసలు సత్యం మొట్టమొదటి చెప్పాడు. అది మనం అందుకుంటే చాలు. నేను అందరి హృదయాల్లోనే అంతర్యామగా ఉన్నాను, అది మటుకి కల్పితం కాదు. అది నేను, ఇది నేను అని చెప్పినప్పుడు అవన్నీ మన కోసం, ఉపాసన కోసం చెప్పిన మాటలు. ఉపాసన కోసం చెప్పిన మాటలు. అంతర్యామగా ఉండటమే కాదు, మీ శరీరాలన్నీ యంత్రాలు, మీ శరీరాలన్నీ ఆ యంత్రం మీద కూర్చున్న వాడు డ్రైవర్ యంత్రాన్ని ఎలా నడుపుతాడు? మీ అందరి హృదయాల్లో నేను ఉండి మీ శరీరాలని యంత్రాలని మీ దేహం యొక్క ప్రారంభమును అనుసరించి, అంటే తెచ్చగా కట్టేది దానికి ఒక క్రమంగా, ఒక దానికి ఒక క్రమం ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది. మీ దేహం యొక్క ప్రారంభమును అనుసరించి ఆ దేహాన్ని డ్రైవర్ ఏ విధంగా అయితే యంత్రాలను నడుపుతాడో, మీ శరీరాలనే యంత్రాలను నేను నడుపుతున్నానని స్వామి చెప్పాడు. మనకి నచ్చినా నచ్చకపోయినది వాస్తవం. ఏంటి ఏంటి అనే శరీరం మన అన్నీ కూడా నీడలే, మన శరీరాలన్నీ ఏంటి ఈ యంత్రాలే. ఈ యంత్రాలు శిథిలమైనప్పుడు ఈ యంత్రాన్ని తీసేసి ఇంకో యంత్రాన్ని ఇస్తారు. రామకృష్ణుడు అన్నాడు, మీరు చనిపోవటం అంటే కంగారు పడకండి, భయపడకండి. మీ ఇంట్లో 10 గదులు ఉంటాయి, ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి తిరుగుతూ ఉంటారు. చనిపోవటం ఏమి లేదు, శరీరాలు మారుతూ ఉంటాయి, ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి మారుతూ ఉంటారు. ఈ శరీరాలు శవాలు మొయ్యవలసిందే. మీరు మీకు సత్యానుభవం కలిగే వరకు, అశరీర స్థితి పొందే వరకు మీరు మీ శవాలను మొయ్యవలసిందే, శరీరాలు మొయ్యవలసిందే. అంటే ఒకే ఇంట్లో గదిలోకి ఇంకో గదిలోకి తిరిగినంత మాత్రం చేసి గది మారుతాం కానీ మీ శరీరం మారదు. అలాగే మీ శరీరాలు మారిన జీవుడు అలాగే ఉంటాడు, జీవ లక్షణాలు అలాగే ఉంటాయి. అంటే శరీరాలు ఉండగానే మీలో మారు మనస్సు తెచ్చుకుని ఈ నేనెవడను అనేటువంటి సత్యాన్ని, శరీరం పోయిన తర్వాత కాదు, శరీరం ఉండగానే లిబరేషన్ ఫ్రమ్ వాట్, సాల్వేషన్ ఫ్రమ్ వాట్. మోక్షం అంటే విడుదల అని అర్థం. ఎందులోంచి విడుదల? నీకు ప్రతి వాడికి నేను దేహబుద్ధి నీకు ఉంది. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని అనుకుంటావు, కానీ ఏదైతే చనిపోవది నీవై ఉన్నావు, చనిపోయేది నువ్వు కాదు. అంచేది చనిపోయేదాన్ని నేను అనుకునే దాంట్లోంచి విడుదలే మోక్షం. అది శరీరం ఉండగా జరగాలి. శరీరం పోయిన తర్వాత ఎందులోంచి విడుదల పొందుతాను? శరీరం కాలి బూడిదయ్యి కాక శరీరం ఉండగానే, అంటే నీకు ఆ దేహబుద్ధిలోంచి శవబుద్ధిలోంచి నీకు విడుదల రావాలి. ఆ విడుదలకి మనం హిందువులు మోక్షం అనే పేరు పెట్టారు. క్రైస్తవులు స్వర్గరాజ్యం అన్నారు, బౌద్ధులు నిర్వాణ సుఖం అని చెప్పారు. అంటే నీ దేహాన్ని ఖాళీ చేస్తారు శ్మశానంలో. దేహాన్ని ఖాళీ చేస్తే నీకు విడుదల రాదు. దేహం ఉండగా దేహాభిమానుల నుంచి నీ అస్తిత్వానికి దేహానికి పరిమితం చేసుకుంటున్నావు. అందులోంచి నీ విడుదల పొందటం అదే శాల్వేషను, అదే లిబరేషను. అది నీకు అనుభవంలోకి రావాలి. శరీరం చనిపోయి కేంద్రంలోంచి విడుదల పొందుతావు నువ్వు. శరీరం ఉండగానే విడుదల రావాలి. శరీరం ఉండగానే ఇది 100% సైన్స్, నాట్ ఓన్లీ సైన్స్, ఇట్స్ మ్యాథమెటికల్ యాక్యురసీ. ఇది ఫిక్షన్ కాదు. ఏంటి, ఎవరో కల్పించి చెప్పిన మాటలు కాదు, పురాణం మాటలు కాదు. ఏంటి, ఎవరో కల్పించారని ఇది మీ అనుభవం. ఇది ఏంటది మీ అనుభవం. నీకు సత్యం తెలియాలంటే ఈ నేను గురించి, నువ్వు చెప్పే నేను గురించి తెలియకుండా సత్యం గురించి కూడా నీకు తెలియబడదు. నీకు సత్యం గురించి తెలియబడకపోతే ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. మీరు ఎలా కూర్చున్నారు, ఎవరొకళ్ళు జ్ఞాపకం వస్తామంటారు మళ్ళీ అశాంతిని మీ ఇంట్లో గొడవలు, ఎవరొకళ్ళు జ్ఞాపకం వస్తుంటారు. తెలుసున్న గొడవలు కొన్ని, తెలియని గొడవలు కొన్ని, ఏదో జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మళ్ళీ అశాంతి ప్రారంభమవుతుంది. ఏంటి ఇవన్నిటిలోంచి మీకు విడుదల పొందాలంటే మీకు సత్యానుభవం లేకుండా విడుదల పొందలేరు. మీ జీవితంలో అనేక మందితోటి పరిచయాలు ఉంటాయి. ఈ చుట్టాలు ఒకటి సిద్ధం అవుతారు. వాళ్ళు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఏంటి, మీ స్నేహితులు జ్ఞాపకం వస్తూ ఉంటారు. మీ పూర్వజన్మ గొడవలు కూడా ఎప్పుడైనా జ్ఞాపకం రావచ్చు. మీ అవి న్యాయం చేస్తాయి వాసనల కింద. ఏంటి, అవి పీడిస్తూ ఉంటాయి. ఏంటి అంచేత తెలుసున్న గొడవలు, తెలియని గొడవల్లోంచి విడుదల పొందాలంటే నీకు సత్యానుభవంలో, సత్యానుభవం పొందకుండా నీకు సాధ్యమే కాదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది, మీ తెలిసిన గొడవలు, తెలియని గొడవల్లోంచి అన్నింటిలోంచి మీరు విడుదల పొందారు. ఇంట్లో కూడా ఏదో జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ అశాంతి. మీ శత్రువులు మిత్రులు ఉంటారు. మీ శత్రువులు మిత్రులు ఆడి జ్ఞాపకం వచ్చిన అశాంతి. ఏంటి, మీకు ఇష్టాలు అవి ఇష్టాలు ఉంటాయి. ఇవన్నీ మనోకల్పితాలు. ఏంటి, బుద్ధుడు చెప్పాడు ఏముందవయ్యా ఈ లోకంలో, ఏ దేశం వెళ్ళి చూసినా ఎవరింటికి వెళ్ళి చూసినా ఈ ఇష్టాలు అవి ఇష్టాలు తప్పించి ఏముంది, ఏం చూస్తారు వెళ్ళి కాకుండా. అమెరికాలో ఉంది, ఇంగ్లాండ్లో ఏముంది, చైనాలో ఏముంది, ఏముంది ఈ ప్రపంచంలో ఏముంది, ఏ దేశం వెళ్ళి చూసినా. ఏంటి, ఎక్కడికి వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా ఏముంది ఈ ప్రపంచంలో, ఈ ఇష్టాలు అయి ఇష్టాలు, లైక్స్ డిజ్లైక్స్ రాగద్వేషాలు తప్పించి ఏముంది నువ్వు చూడటానికి ప్రపంచంలో. ప్రతి ఇంటికి రాజకీయమే కదా. ఏ కొంపలకు వెళ్ళినా రాజకీయాలే కదా. ఏముందని చూస్తావు, ఇంగ్లాండ్ ఆడతావు, రష్యా ఆడతావు, చైనా, ఏముంది అక్కడ చూడటానికి, ఏముంది. ఏంటి, ఏ కొంపలకు వెళ్ళినా, ఏ దేశాలన్నా ఇష్టాలు, లైక్స్ డిస్లైక్స్ రాగద్వేషాలు, అంతకంటే ఏముంది సృష్టిలో నువ్వు చూడటానికి. ఉంది ఉన్నదంతా నీ హృదయంలో ఉంది. ఏంటి, నువ్వు నేర్చుకోవలసినంత లోపలే ఉంది, బయట ఏమి లేదు. బయట పంచభూతాలని ప్రపంచాన్ని పిలుస్తున్నాము. ఏంటి, మనం ఎన్నాళ్ళు జీవించినా ఎన్నాళ్ళు చూసినా ఈ పంచభూతాలనే కదా. ఈ పంచభూతాలనే మనం ప్రపంచాన్ని పిలుస్తున్నాం. పంచభూతాలను తీసేస్తే ప్రపంచం లేదు. ఈ పంచభూతాలనే ప్రపంచాన్ని పిలుస్తున్నాము. ఈ మహర్షి గారు మాట్లాడుతుంటే నా మనస్సు అయోమయంలో పడిపోతుంది. ఏంటి, ఏంటి ఈయన కూడా, ఏంటి ఈ తెరకాజు కూడా ఒక ఉందంటే ఇదంతానే. నా మనస్సు అయోమయంలో పడిపోతుంది. ఏంటి నా మనస్సు అయోమయంలో పడిపోతుంది. ఏంటి ఈ మహర్షి గారు ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఒకసారి తమిళంలో మాట్లాడుతున్నారు. ఏంటి మాట్లాడుతున్నారు, వాడు ఇంగ్లీష్ భాష అద్దులు దాటినప్పుడు తమిళంలో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ ఇంకా మనం మాట్లాడలేమని అనుకున్నప్పుడు తమిళంలో మాట్లాడుతున్నారు. నువ్వు చేయవలసి ఆ దుబాసి చెబుతున్నాడు నాకు, ఆ దుబాసి వంక చూసి తమిళంలో చెబుతున్నారు ఆయన. వాడు నాకు చెబుతున్నాడు ఆ ట్రాన్స్లేటరు ఏమని చెబుతున్నాడు, ఏమయ్య నువ్వు లోపలకు చూసుకో అంటే నీ మన లోపలకు చూసుకో అంటే నీ మనసును లోపలికి చిప్పుకో అంటే అంటే మనస్సు బాహ్యముఖం అయితే దుఃఖం, అంతర్ముఖం అయితే సుఖం. బాహ్యముఖం అయితే అశాంతి, అంతర్ముఖం అయితే శాంతి. మీ చేతిలో ఉన్న డబ్బు ఉంటే బజార్లో వస్తువు కొనుక్కోడు ఎంత చేరుకో, మనస్సు అణిగితే మనస్సు అంతర్ముఖం అయితే, మనస్సు ఇంద్రియాలు అంతర్ముఖం అయితే ఆ రెండు అణిగితే నీకు అప్పుడు సత్యం గోచరిస్తుంది, అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నీకు బహిర్ముఖమైన మనస్సుకి రాదు. అంచేత నీకు ఏ వాసన మనస్సును బహిర్ముఖంలోకి తీసుకొస్తుందో ఆ వాసన ఏదో కనిపెట్టినవు దాన్ని బయటికి లాగి కాల్చి బూడిచ్చేస్తేనే కానీ మనస్సు బహిర్ముఖం అవటం ఆగదు. మనస్సుకి వాసన చేయబోతు దానికి వాండరింగ్ ఉంటుంది, మైండ్కి వాండరింగ్ ఉంటుంది. ఎమోషన్స్ వస్తూ ఉంటాయి మీకు, అంటే అవి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంటే అవి కంట్రోల్ చేసుకోవాలి. నిన్న అమెరికా నుంచి ఒకరు వచ్చారు, వారి హస్బెండ్కి ఎప్పుడు నాకు కోపం వస్తూ ఉంటుందంట. అంటే ఆ కోపం వచ్చినప్పుడు గుర్తింటే చేతిలో కంచం ఉంటే కంచం కింద చేస్తారు. అంటే చేతిలో అంటే చేతిలో ఏది ఉంటుంది కింద చేస్తారు, అది కోపం వచ్చినట్టు గుర్తుంది. అంటే వారు కోపం చేసుకున్నారు, చేతిలో చెమ్ము ఉంటే చెమ్ము ఇలా వదిలేస్తారు. అంటే కంచం ఉంటే వదిలేస్తారు, కింద వదిలేస్తారు, కొట్టేరు. అంటే కంచాన్ని ఉరికి చేతుల నుంచి వదిలేస్తారు. వారి ఎమోషన్స్ గుర్తుంది, అంటే అవన్నీ ఎమోషన్స్ అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఎమోషన్స్ అంటే అవన్నీ పొంగులు. అంటే అవి నువ్వు నీకు ఎమోషన్స్ వస్తాయి కానీ ఎమోషన్స్ నువ్వు కాదు. నీకు ఎమోషన్స్ వస్తాయి అంటే ఎమోషన్స్ నువ్వు కాదు. అంటే శాస్త్రంలో ఏమని చెప్పారంటే కంఫర్ట్ కంటే కంట్రోల్ ఉన్నవాడు ఎక్కువ సుఖపడతాడని. కంఫర్ట్ కంటే కంట్రోల్ ఎక్కువ ఉన్నవాడు, బాడీకి కంఫర్ట్స్ ఉన్నవాడి కంటే మైండ్ కంట్రోల్ అయినవాడు ఎక్కువ సుఖీ అవుతాడను, సుఖీ అవుతాడని. నువ్వు చేయవలసింది ఒకటే, 100 పనులు చేయక్కర్లేదు. నీ మనస్సును లోపలికి చిప్పుకో, నీ మనస్సుని అంతా మనస్సే, మనసు తప్పించి ప్రపంచం లేదు. అంత శరీరం కూడా మనసే. అంటే శరీరం తయారు చేసింది కదా, నీ శరీరానికి రోగం వస్తే ఏడ్చేవాళ్ళు ఎవరు? శరీరం ఏడవదు, మనసే ఏడుస్తుంది. అంటే అంతా మనసే, మనసు తప్పించి ఏమి లేదు ఇంకా. అంటే వాళ్ళు మంచివాడని చెడ్డవాడని వాడు వాళ్ళు జడ్జిమెంట్లు చెప్పేది కూడా మనసే. అంటే తీర్పులు చెప్పేది కూడా అంటే అంతా మనసే. అది దాన్ని నువ్వు లోపలికి తిప్పుకో. అంటే లుక్కి విచ్చాను అంటే నువ్వు బయటకు చూడటానికి అలవాటు పడ్డా, లోపలికి చూసుకో. నీ మైండ్ తోటి లోపలికి చూసుకో, లోపలికి చూసుకో. అంటే లోపలికి చూసుకుంటా అంటే కొంతకాలానికి ఆ మనసు చిరిగిపోతుంది, ఆ మనసు చిరిగిపోతుంది. నువ్వు లోపల చూసుకో, అది సరి అయిన పద్ధతిలో చేయాలి. మనసును అంతర్ముఖం చేయడం అనేది అది సరి అయిన పద్ధతిలో చేయాలి. మనసును నువ్వు అంతర్ముఖం చేసేటప్పుడు మళ్ళీ ఏ వాసన అది బహిర్ముఖం చేస్తుందో వాసన చూసుకోవాలి నువ్వు. అంటే ఆ వాసన పూర్వజన్మలో ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టు గుర్తునే కదా. ఏమంటే వీళ్ళు నలుగురు శ్రద్ధగా వింటున్నారు, ఇందులో ఒకరు శ్రద్ధగా వింటున్నదేంటి? మీరు చెప్పే మాటని బుద్ధుడిని ఒకరు అడిగారు, ఆయన చెట్టు కింద బోధండి. వీళ్ళు నలుగురు బాగానే ఉంటున్నారు, వీరు సరిగ్గా వింటలేదంటే వీరు మీరు చెప్పే మాటలు అంటే
వింటలేదేంటి?
వీరు పూర్వజన్మలో కొంత అభ్యాసం చేశారు. అంటే ఆయనకి బిగినర్ ఆయన, అంటే అభ్యాసం పూర్వజన్మలో అలా ఫౌండేషన్ లేదు. ఏంచేత అంటే ఆయన చేత వాండరింగ్ లో ఉన్నారు, ఇంట్రెస్ట్ కలగట్టలేదు. అంటే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలగట్టలేదు. వీళ్ళ పూర్వజన్మలు వేరు, వీరి పూర్వజన్మలు వేరు. అంటే అంటే ఆ పూర్వజన్మ వాసన బట్టి, అలవాట్ల యొక్క వేగాన్ని బట్టి, ఆ తలంపుల యొక్క వేగాన్ని బట్టి వినటంలో కూడా తేడా వచ్చేస్తుంది. అంటే నీ మనస్సుని అంతర్దృష్టి కావాలి. అంటే అంతర్దృష్టి కావాలి. అంటే నీ మనస్సు కనుక లుక్కి పీచని నీకు లోపల చూసుకోవడం అలవాటు అవుతుందంటే అసలు నీ లోపల ఏది ఉంది? మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి? నీ నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏం అడ్డు వస్తున్నాయి నీకు? అంటే
ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏం అడ్డు వస్తున్నాయి?
అసలు ఇక్కడ భగవాన్ చెప్పి ఏంటంటే స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ తప్పించి, అంటే
స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్
నువ్వు భౌతికంగా ఏది అచీవ్ చేసినా, అంటే
భౌతికంగా ఏది
మొత్తం ఈ ప్రపంచానికి అంతా నువ్వు చక్రవర్తి అయినా ఇవన్నీ ఒకటి లేని సున్నారు అని ఈ స్టూపిడ్ స్టఫ్ షేక్స్పియర్ డ్రీమ్ స్టఫ్ అన్నాడు. మోడర్న్ ఇంగ్లీష్ ఇప్పుడు స్టూపిడ్ స్టఫ్ అన్నారు. నువ్వు స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ తప్పించి ఏది సాధించినా, అంటే అదంతా ఒకటి లేని సున్నడే, ఒకటి లేని సున్నడే. నువ్వు ఇతరులకు ఏదైనా సహాయం చేయాలన్నా ఓ మామిడి పండు ఇచ్చే తింటే పోతుంది, అంటే ఓ అత్తి పండు ఇచ్చేవాడికి తింటే పోతుంది, అది కాదు. నువ్వు స్పిరిచువల్గా అడ్వాన్స్ అయితే నీ ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతుంది, వాళ్ళు చైతన్య స్థాయి పెరుగుతుంది, వాళ్ళు సార్వర్ స్టేట్కి వెళతారు. అంతకంటే నువ్వు చేసి ఉపకారం ఏంటి ఇతరులకి? ఏంటి ఎవళ్ళ మనసు అదా? భగవంతుడు గీతలో అన్నాడు, స్వభావాన్ని మార్చుకోండి అని తేలిగ్గా చెబుతారు. ఏంటి చెబుతారు? గ్రహ కిం కరిషతి, ఇలా గాలేస్తా అంటే నువ్వు చెయ్యడ్డ పెడితే గాలాగిపోతుందా? అది వెళ్ళిపోదాం, వెళ్ళిపోదా మనం మనం మరో చోటకి వెళ్ళిపోతున్నాం. నిగ్రహ కిం కరిషతి అంటే నీ స్వభావాన్ని మార్చుకోవడానికి చాలా కష్టపడాలి. అంటే దానికి వైరాగ్యం ఉండాలి, ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి, కాలం కలిసి రావాలి, పరిస్థితులు కలిసి రావాలి, చాలా ఉండాలి. ఊరికే మామూలుగా అంత తేలిగ్గా స్వభావాన్ని మార్చుకోవడం కష్టం. అంటే స్వభావాన్ని మార్చుకోవడం కష్టం. అంటే నువ్వు నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోవటం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అంటే అది దానికి కొంచెం కృషి చేయాలి, ఎఫర్ట్ ఇది నీడెడ్ అంటే కొంత కృషి చేయాలి అని గీతలో చెప్పాడు. అంటే నువ్వు ఉడికే నిగ్రహం ఒకటే సరిపోదు, ఇంకా మిగతా కూడా నీకు కలిసి రావాలి, మిగతా పరిస్థితులు కూడా నీకు కలిసి రావాలి. అంచేది నువ్వు అసలు నీ స్వభావం ఎట్టి ఉండదు నువ్వు ఆలోచించు. అసలు ఏంటి నీ నేచర్ ఎట్టి ఉండదు? ఏంటి నీ నేచర్ ఎట్టి ఉండదు? కొంచెం గాఢంగా లోపల గాఢంగా గూఢంగా నీ ఉదయంలో చూసుకో. అంటే మీరు ఇక్కడ సబ్జెక్ట్ మెటాఫిజిక్స్లో ఏమో చెబుతారంటే మీరు ధనవంతులా విద్యావంతులా? ధనవంతులు కాదా విద్యావంతులు కాదా అది కాదు ప్రశ్న. బాహ్యంగా వాళ్ళు కౌంట్ చేయడం ఏంటి? ఇప్పుడు రామకృష్ణుడు నాయని తూకం బాహ్యంగా ఏమి చూడడం ఏంటి? నువ్వు తూకం ఎంత ఉన్నావో చూడాలంటే నువ్వు ఎంత పాండిత్యమైనా పండితులైనా అది కొలవడైనా ఏంటి? నీకు ఆస్తి ఎంత ఉంది? నీకు ఏమైనా స్టేటస్ ఉందా? ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా? లేకపోతే నీకు ఏమైనా రాజకీయ అధికారం ఉందా? లేకపోతే నీకేమైనా తీరుతుందా? ఈ రకంగా మనిషిని కొలిచే అలవాటు రామకృష్ణుడికి లేదు. ఏంటి అసలు ఆ మనిషి హృదయంలో ఎలా ఉన్నాడు? అసలు మనిషి లోపల ఒక ఆత్మ ఎలా ఉన్నాడు? ఏమో నువ్వు మంచి పని చేసిన కీర్తి కోసం చేస్తున్నావేమో? అంటే పని పని కోసమే చేస్తున్నావా లేదా గౌరవం కోసం చేస్తున్నావా? చాలా మంది మంచి పనులు కూడా కీర్తికాంక్ష కోసం చేస్తారు. అంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారిని గొప్ప నాయకుడు అనుకుంటున్నాం అనుకుంటున్నాం కదా. సర్ వినిస్టన్ చర్చిల్ అనే ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఆడ చేశాడు. చాలా మందికి ఒక విషయం తెలియదు, ఇంగ్లీష్ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు ఆడికి. ఎవడికి? చర్చిల్కి. వాడు మన జవహర్లాల్ నెహ్రూ గురించి ఒక మాట అన్నాడు, ఆడు గోచి దగ్గర నక్కలాంటి వాడు. వాడు గాంధీ గారు కూడా తిరుగుతున్నాడు. అంటే వాడు గాంధీ గారి సిద్ధాంతాలు నచ్చి కాదు, ఆ గాంధీ గారు కూడా తిరిగితే అధికారం వస్తుందని తిరుగుతున్నాడు. అంటే గోచి దగ్గర నక్క ఎలా కనిపెట్టుకుందో ప్రధానమంత్రి పదవి కోసం అలా కనిపెట్టుకుని వాడు రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళు కీర్తి కాముకులు. అంటే కీర్తి కాముకులు. వాళ్ళకి దేశభక్తి కంటే వాళ్ళ యొక్క గొప్పలు ముఖ్యం వాళ్ళకి. ఇది చర్చిలు చెప్పారు 1946లో బ్రిటిష్ పార్లమెంట్లో. అందుకే రామకృష్ణుడు చెప్పింది హృదయంలో ఎలా ఉన్నావు, నువ్వు ఏమి తింటున్నావు ఏమి కట్టుకుంటున్నావు అని కాదు వాడు చూసేది. ఎవడు ఏమి చదువుకున్నావు అది కాదు, నువ్వు హృదయంలో ఎలా ఉన్నావు దాన్ని బట్టే కొలత అనేది. దాన్ని బట్టే నీకు అసలు నువ్వు తరిస్తావా లేదన్నది దాన్ని బట్టి హృదయంలో నువ్వు ఎలా ఉన్నావు. నువ్వు ఒక పని చేస్తున్నావు, నీకు తలంపు వస్తే పని చేస్తావు, తలంపు వస్తే మాట్లాడతావు. అసలు నువ్వు ఏదైనా పని చేస్తే కోరికను బట్టి కర్మ చేస్తాడు మనిషి. నువ్వు ఏ కోరిక చోటు చేస్తున్నావు? మంచి పని చేసావు అనుకో, అంటే నీ కీర్తి కోసం చేసావు అది, లేదా ప్రజలకు అవసరం తీరడం కోసం చేసావా? ఆ పని చేసినప్పుడు నీ హృదయంలో నువ్వు ఎలా ఉన్నావు అది కావాలంటాడు రామకృష్ణుడు. అది నువ్వు మంచి పనే చేయొచ్చు. ఏంటి కానీ ఆ హృదయం అది అది ప్రజలకు అవసరం, నిజంగా అవసరం కోసం చేసావా, నీ కీర్తి వస్తున్నాను చేసావా? స్వామి శివానంద్ అనేవాడు బీ గుడ్ డూ గుడ్ అని. ఏంటి బట్ బీ గుడ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ దాన్ డూ గుడ్ అని. బీ గుడ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ దాన్ డూ గుడ్ అని. అప్పుడు మేము మరో చోటకి వెళ్ళాలి, మరో చోటకి వెళ్ళాలి. అంటే నీ స్వభావం గురించి ఆలోచించక ముందు ఏంటి, నువ్వు ఇతరుల గురించి కాదు ఆలోచించేది, ఏంటి నీ నేచర్ గురించి నువ్వు ఆలోచించుకో, ఏంటి నీ స్వభావం గురించి ఆలోచించుకో, ఏంటి అసలు నీ నేచర్ ఎలా ఉంది, ఏంటి ఈ స్పిరిచువల్ లైఫ్ కదా అనుకూలంగా ఉందా లేదా, ఏంటి అనుకూలంగా ఉందా, నీ నేచర్ ఎలా ఉంది అది గాఢంగా చూడు, ఏంటి కొంచెం లోతుకెళ్ళి చూడు, లోయల్లోకి వెళ్ళి నీ హృదయాన్ని పరిశీలించుకో, అందులో ఏమైనా సీక్రెట్ బటన్స్ ఉంటే చూసుకో, ఎక్కడ నీ హృదయం కూడా చూసుకో, అప్పుడు నీ హృదయంలో నువ్వు నీ హృదయాన్ని నీ హృదయంలో ఏముందో పరిశీలించగా నువ్వు అబ్జర్వ్ చేయాలి, ఏంటి అబ్జర్వేషన్, ఏంటి అబ్జర్వేషన్. డాక్టర్లు కూడా అంటా ఉంటారు ఈ పేషెంట్ రెండు రోజులు అబ్జర్వేషన్లో పెడదాం అంటాను, ఏంటి అంటా ఉంటారు కదా, అసలు నీ హృదయంలో ఏముందో అబ్జర్వ్ చేయి, ఏంటి నీ హృదయం యొక్క లోయల్లోకి దిగి అక్కడ నువ్వు అక్కడ ఉన్న నీకు బద్దన్స్ ఏంటో, ఏంటి ఏ విషయాలు నిన్ను బాధ పెడుతున్నాయో చూసుకో నువ్వు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పేది నేను అంటున్నావు కదా, ఆ నేను అనేది మొదటి తలంపు, ఏంటి నీకు ఏ తలంపు వచ్చినా ఆ మొదటి తలంపుకి వస్తాయి, ఏంటి ఆ మొదటి తలంపుకి వస్తాయి. ఏ తలంపు వచ్చినా నీ కోపం వచ్చినా చిరాకు వచ్చినా దేహము నేను అనే మొదటి తలంపుకి వస్తాయి. రేపు ఉదయం మీరు నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే మంచం మేంచి దిక్కండానే ఒక తలంపు వచ్చేస్తుంది మీకు వెంటనే, అటమోస్ట్ స్పీడ్, టాప్ మోస్ట్ స్పీడ్, చాలా స్పీడ్ కాదు మీకు మెరుగు రావటం ఈ తలంపు. దేహము నేననే తలంపు వెంటనే వచ్చేస్తుంది మీకు. అప్పుడు అరుణాచలంలో ఉన్నాను నేను. అంతకుముందు మీరు అరుణాచలంలో ఉన్నారా హైదరాబాద్ ఉన్నారా తెలియదు. ఆ దేహము మీరు మెలకు రా నిద్రలోంచి మెలకు రాగానే ముందు ఏ తలంపు వస్తే రేపు పొద్దున చూడండి, దేహం అనే తలంపు వచ్చేది. ఏంటి దాదాపు ఇంజిన్ వెనకాల పెట్టులు వచ్చినప్పుడు, రైలు పెట్టులు వచ్చినప్పుడు ఆ దేహం అనే తలంపు వచ్చాక దాని వెనకాల తలంపులు అన్నీ వచ్చేస్తాయి. దాని వరుసగా ఇవి ఈరోజు నేను గిరి ప్రదక్షిణానికి వెళ్ళాలి, లేకపోతే ఇంకో పని చేయాలి, మిగతా తలంపులన్నీ తర్వాత ఆ రావు, ముందు తలంపులు రావు. దేహము నేననేది తలంపు వచ్చాక మిగతా తలంపులు వచ్చాయి, అంటే అది ఆ దేహము నేననేది కూడా తలంపే, అది నిజం కాదు, అంటే అది కూడా తలంపు, అది మొదటి తలంపు. ఏంటి ఆ మొదటి తలంపు మూలములోనే సత్యం ఉందనే సంగతి నువ్వు గాఢంగా ధ్యానం చేస్తే లోపల నీ మైండ్ నువ్వు అబ్జర్వేషన్లో పెడితే నీకు తెలుస్తుంది. ఆ మొదటి తలంపు నువ్వు అబ్జర్వేషన్లో పెట్టాలి, పెడితే నీకు అది తెలియబడుతుంది. ఏంటి నీ హృదయంలో ఈ నిజము ఎక్కడో నీకు దూరాన లేదు, నీ దేహం కంటే నీ ఇంద్రియముల కంటే, ఏంటి నీ దేహము కంటే నీ ఇంద్రియముల కంటే అన్నిటికంటే సమీపముగా నిజం ఉంది, నీకు దగ్గరలో నిజం ఉంది. ఆ నిజము నీకు ఇప్పుడు దేహం ఎలాగైతే నేను అనేటప్పటికి దేహం ఎలా స్ఫురిస్తుందో, నేను అనేటప్పటికి ఆ నిజం నీకు స్ఫురించాలి, నేను అనేటప్పటికి ఆ నిజం స్ఫురించాలి. ఇప్పుడు ఆ నిజం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అదే నీకు నేనుగా స్ఫురిస్తుంది. అంటే మొదటి తలంపు మూలంలో నిజం ఉంది, మొదటి తలంపు ఆ మొదటి తలంపు మూలాన్ని దర్శించిన అది ఎరుకుపడుతుంది, అది ఎరుకుపడుతుంది. ఎరుక పట్టమే కాదు అది నీవుగా వ్యక్తం అవుతుంది, అది నీవుగా వ్యక్తం అవుతుంది. అయితే అక్కడ చిన్న గొడవ ఉంది, ఆ నిజం అంటే నీకు తెలుసుకోవాలని ఎంత కాంక్ష ఉందో, నీ భవానీకి తెలియబడాలని అది కూడా అనుకోవాలి. జాతరామారు ఈ కిక్కులు ఉన్నాయండి గొడవలు, రియలైజేషన్ సామాన్యం కాదండి. రియలైజేషన్ మీరు అనుకున్న తేలిక చాలా గొడవలు ఉన్నాయి, అంటే ఏ భవానీకి తెలియబడాలని వారు అనుకోవాలి కదా, నీకు తెలుసుకోవాలని ఉంది. అంటే ఆ నిజానికి కూడా నీకు తెలియబడాలని అనుకోకుంటే నీకు తెలియబడదు. అది నీ మనస్సు మొదటి తలంపుకి, మొదటి తలంపుకి ఆబ్జెక్ట్ కాదు. అది ఏంటి? మొదటి తలంపు కదా, ఆబ్జెక్ట్ కాదు. ఏంటి నిజం? అది మొదటి తలంపు మూలంలోకి వెళితే అది నీకు తెలియబడాలనుకున్నప్పుడు ఏంటి, అది తెలియబడాలన్నప్పుడు అది నీకు తెలియబడుతుంది. అంటే ఇప్పుడు దేహము నేనుగా నీకు ఎలా వ్యక్తం అవుతుందో, నీ హృదయంలో నిజం నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. అయితే దీనికి అద్దెలు ఉన్నాయి. ఏంటి దీనికి? ఈ నేనుకి అద్దెలు ఉన్నాయి. ఆ నేనుకి అద్దెలు లేవు, దానికి చావు లేదు. ఈ దేహానికి చావు ఉంది. మ్యాన్ ఇస్ మార్టల్. ఏంటి మ్యాన్ ఇస్ మార్టల్? నీ హృదయంలో ఉన్న ఆ నిజం నీకు తానుగా, అంటే నేనుగా నీకు వ్యక్తమైనప్పుడు, ఇప్పుడు దేహము నీకు నేనుగా ఎలా వ్యక్తం అవుతుందో, నీ హృదయంలో ఉన్న నిజము నీకు నేనుగా వ్యక్తమైనప్పుడు వీళ్ళు బిక్కం ఇమ్మార్టల్. అప్పుడు మీరు ఇమ్మార్టల్ అవుతారు. అంటే అంటే చావు లేని దాంతో తాదాత్మ్యం వచ్చేస్తుంది మీరు. ఇప్పుడు చనిపోయి శరీరంతో తాదాత్మ్యం ఉంది, అప్పుడు ఎక్కడ వస్తుంది? చావు లేని దానితో డెత్ స్పిరిట్. అదేంటది? చావు ఎలా ఉంటుందో, పుట్టి ఎలా ఉంటుందో దానికి తెలియదు. దానితో తాదాత్మ్యం వస్తుంది. అంటే దానితో తాదాత్మ్యం, అప్పుడు మనిషి ఇమ్మార్టల్ అవుతాడు. మనిషి గాంధీ గారిని ఇవో షార్ట్ డెడ్ గాంధీ గారిని కాల్ చంపేశారు. అప్పుడు రాజగోపాల్ వచ్చారు, ఏమన్నాడంటే ఇప్పటి వరకు గాంధీ మార్టరు. అంటే నావు బాపూజీ బిచ్చే ఇమ్మార్టడు, ఇప్పుడు ఇమ్మార్టల్ అయ్యాడు. ఇప్పటి వరకు మామూలు మనలాంటి వాడే. అంటే ఆయన కాల్చి చంపినప్పుడు రాముడితో ఐక్యం అయ్యాడు, రామనామం చేశాడు. లాస్ట్ బ్రీత్లో లాస్ట్ బ్రెత్లో రామ్ 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 అంటే మనలో ఉన్న స్పిరిటే, దానితో ఏకమయ్యాడు. అంటే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు దానితో, అంటే దానితో ఏకం అవటంలో ట్రావెలింగ్ జర్నీ ఆగిపోయింది. అంటే రీబర్త్కి వెళ్ళి ఆగిపోయింది, రీబర్త్కి వెళ్ళి కూడా ఆగిపోయాడు. రీబర్త్కి వెళ్ళవలసిన వాడు ఇక్కడ లోపల ట్రూత్లో ఐక్యమయ్యాడు రాములు. అంటే రాములు ఐక్యమయ్యాడు. లాస్ట్ ఏమైనా అంటే హే రామ్ 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 అని రాముళ్ళు ఐక్యమయ్యాడు. ఎప్పుడు? చివరి శ్వాసలో. నావు ఇప్పుడు వరకు మళ్ళాంటి వాడే మార్చలేడు. నావు బాపూజీ బిచ్చేయం ఈ మార్చలు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లక్ష్యం అంటే మిమ్మల్ని అందరినీ ఇమ్మార్టల్ చేయాలి. అంటే సారోల్ ఎస్టేట్కి తీసుకెళ్ళాలి. అంటే ఏ స్పిరిచువల్ టీచర్, బుద్ధుడైనా యేసు అయినా భగవాన్ అయినా రామకృష్ణుడైనా ఏ స్పిరిచువల్ టీచర్ అయినా, అంటే మిమ్మల్ని సారోల్ ఎస్టేట్, సారో అంటే ఏముంది, సారోల్ ఎస్టేట్కి తీసుకెళ్ళాలి. సరే మేము మరో చోటకి ప్రయాణం పెట్టుకున్నాం, మీరు ఇక్కడ కూర్చున్నారని మేము కూర్చున్నాం. మేము మరో చోటకు ప్రయాణం పెట్టుకున్నాం ప్రభు, తీరా మీరు కూర్చున్నారు కదా, మీరు కొద్దిపూట అరగంట కూర్చున్నాం అనుకున్నాం. ఇంకా సబ్జెక్టు సాగుతుంది, ఇంకా వీరిద్దరి మధ్యన టాక్స్ జరుగుతున్నాయి. ఎవరిద్దరి మధ్యన? ఏంటి ఇబ్రాంటన్ మధ్యన, భగవాన్ మధ్యన సంభాషణ జరుగుతుంది. ఏంటి సంభాషణ జరుగుతుంది? ఇది రెండు రోజులు ముగియదు, ఇది ముగిసేది కాదు. ఇప్పుడు ఏంటి ఈ పుస్తకం ముగిసేటప్పటికి చాలా రోజులు పడుతుంది. ఏంటి ఎంత కష్టపడితే పేజీ చదివేమో మనం వెళ్తాలేదు కదా మనకి. ఏంటి మనం బిట్వీన్ లైన్స్ చదవాలి. ఏంటి న్యూస్ పేపర్ చదివినట్టు కాదు. ఏంటి ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు బిట్వీన్ లైన్స్ చదవాలి. ఒక్కో వాక్యం ఒకే వాక్యం చూసుకుని జాగ్రత్తగా చదువుకోవాలి. ఏంటి బియ్యంలో బెడ్లు అర్థం చూడు, చాలా జాగ్రత్తగా అర్థం కదా. అలా బిట్వీన్ లైన్స్ జాగ్రత్తగా ఒక్కో వాక్యం చూసుకుని చదువుకోవాలి. ఇప్పుడు తెమలు తిరిగి ఏంటి తెలియదు, మేము మరొక చోటకి వెళుతున్నాం, మీ పని మీరు చూసుకోండి. అలాగే
పక్కనండి పక్కనండి
చెప్పాలి.